சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தை. குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரம் பிரம்ம தஸ்மை ஸ்ரீகுரவே நமகம். மாலாம் குண்டீஞ்சடமரும் சூலம் சங்கம் சுதர்சனம் ததானம் பக்தவரதம் தத்தாத்ரேயன் நமாம்யகம் அச்சதுர்வதனோ பிரம்மாத்விபாகுரபரோஹரிகி அபாலலோச்சனசம்புர்பகவான் பாதராயணக சாந்தாகாரம் புஜகசயனம் பத்மநாபம் சுரேசம் விஸ்வாதாரங்ககனசதிருஷம் மேகவர்ணம் சுபாங்கம் லக்ஷ்மீகாந்தம் கமலநயனம் யோகிஹிருத்யானகம்யம் வந்தே விஷ்ணும் பவபயகரம் சர்வலோகைகநாதம் வந்தே சம்புமுமாபதிம் சுரகுரும் வந்தே ஜகத்காரணம் வந்தே பொன்னகபூஷணம் மிருகதனம் வந்தே பசூனாம் பதிம் வந்தே சூரியசசாங்கவன்னிநயனம் வந்தே முகுந்தப்ரியம் வந்தே பக்தஜனாஸ்ரயம் ச வரதம் வந்தே சிவம் சங்கரம். அஜ்ஞானாம் ஜாஹ்னவீதீர்த்தம் வித்யாதீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமாஸ்ரயே. ஈஷரூபம் ஜகத்வந்தியம் சிஷ்யானுக்ரஹதத்பரம் ஜகத்குருமகம் நோமி விதுசேகரபாரதீம். அஸ்மத்ஸ்ரீ குருச்சரணாரவிந்தாப்யாம் நமஹ. ஸ்ரீ சரதாம்பாயை நமஹ. சரதூடு விகாசி மந்தகாசாம் ஸ்புரதிந்தீவரலோச்சனாபிராமாம் அரவிந்தசமானசுந்தராஸ்யாமரவிந்தாசனசுந்தரீமுபாசே. ஜந்தூனாம் நரஜன்ம துர்லபம். லோகல்லோ பிராணகோட்லலோ மானவ ஜென்ம அத்தியந்த துர்லபமைனது. துக்கேன ஆப்தும் சக்யம் துர்லபம், துக்கேனாபி ஆப்தும் அசக்யம் துர்லபம். சாலா கஷ்டப்படுத்தே வச்சேது மானவ ஜென்ம, ఎంతో కష్టపడితే కానీ రాదు, కష్టపడినా రాదు. చాలా చిత్రమైన మాటలు శంకరాచార్య స్వామి వారి భాష ఇది. ఏమిటి మానవ జన్మలో ఉన్న గొప్పదనం అంటే, నీ జన్మ చరితార్థం కావాలి అంటే ఖచ్చితంగా మానవ జన్మ ద్వారానే సాధ్యం. మానవ జన్మకు ఇతరమైన జన్మలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దూరమైనటువంటి జన్మలు. ఇది ఓ గరుడ పురాణం అనండి, లేదు అష్టాదశ పురాణాలు అనండి, అన్నింటికీ సారభూతంగా చెప్పబడినటువంటి మాటలు. అంటే మనమందరం ఇప్పుడు మానవులమేగా, మొదటి దశ మనిషి మనిషిలాగా బ్రతకడం, రెండవ దశ మనిషి భగవంతుణ్ణి చేరుకోవడానికి చేసే ప్రయత్నం, మూడవ దశ తానే భగవంతుడుగా కుదురుగా కూర్చోవడం. ఇవి మూడు దశలు మానవ జీవితంలో. ఎలా సాధ్యములవుతాయి ఇది తెలుసుకునే ముందు, అసలు ఎందుకని ఈ జన్మ ఉత్తమమైన జన్మ అని చెప్పారు? మిగిలిన జాతుల కంటే ఈ జాతికి ఉన్న వైశిష్ట్యం గొప్పదనం ఏమిటి, ఇది కొంచెం మనం మనస్సులో పెట్టుకోవాలి. పోతన గారు మాట చెప్పారు, చేతులారంగ శివుని పూజింపడి అని నోరు నువ్వంగ కరికీర్తి నుడుబడేని దయయు సత్యంబులోనుగాదలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేయడు. ఓ పంది కంటుంది పది పిల్లల్ని, ఏవో పుడతాయి పెరుగుతాయి తస్తాయి, ఏదో ఆహారం దొరికింది తింటూ ఉంటాయి. ఒక నియమం అంటూ ఏమీ లేదు కదూ. ప్రాణులు నాలుగు రకాలన్నారు విభజన చేసేటప్పుడు. శ్వేదజ, ఉద్భిజ, జరాయుజ, అండజ అని నాలుగు రకాలు. శ్వేదజములంటే మురుగులోనే పుట్టి, మురుగులోనే పెరిగి, మురుగునే తిని, మురుగులోనే చచ్చిపోయేటువంటి ప్రాణులు, క్రిమికీటకాదులు. మనం ఆ దశకు చేరిన వాళ్ళం కాదు. అందుకని ఆ దృష్ట్యా మనం కొంచెం పై ఎత్తున ఉన్నవాళ్ళ కిందనే లెక్క. ఉద్భిజ అంటే విత్తనాలు. నీ విత్తనాలు చల్లా మొక్కలు మెలిచినాయి, గొప్ప ఫలసాయాన్ని ఇచ్చినాయి, కానీ వాటికి పుట్టిన ఎక్కడ పుడతాయో అక్కడే వస్తాయి. పుట్టిన చోటు నుంచి ఒక్క అడుగు కూడా అటు ఇటు కదిలే అవకాశం వాటికి లేదు. మనం పొద్దున బయలుదేరితే కాశీ వెళతాం, సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాం, అటువంటి వ్యవస్థ మనకున్నది. కనుక ఆ దృష్ట్యా చూచినప్పుడు ఉద్భిజములు చెట్ల కంటే మనం గొప్పవాళ్ళం. ఇవి నాలుగు రకాలు. మళ్ళీ ఈ వృక్షజాతి క్రిమికీటకాదులు ఎన్నో చెప్పడానికి వీల్లేదు. వృక్షజాతి నాలుగేమిటి? తరు, వృక్ష, లత, గుల్మ అని. తరు అంటే చెట్లు, వృక్ష అంటే వాటికంటే పెద్దవి, లత అంటే తీగలు, గుల్మ అంటే పొదలు, గుబురు పొదలు. ఇవి ఏవి పుట్టిన చోటు నుంచి చచ్చేంత వరకు కదలిక లేనివే కాని కదలిక ఉన్నవి కాదు. ఇక అండజ ప్రాణులు. అండజం అంటే గుడ్డులో నుంచి పుడతాయి. ముందు మాతృగర్భంలో నుంచి గుడ్డుగా పుట్టి ఆ గుడ్డును పగలగొడితే అవి రెండు భాగాలైతే అందుట్లో నుంచి బయటకు వస్తుంది. పక్షులు, బల్లులు, పాములు, కప్పలు, ఇవన్నీ ఆ జాతికి సంబంధించినటువంటివి. ఎరా కప్పలాగా ఉన్నామని మన ఎవరైనా అన్నారనుకోండి, మనం ఊరుకుంటామా? మీద పడి చావు కొడతాం. అంటే మనకి ఆ జాతి కంటే చాలా వైశిష్ట్యం ఉన్నది అని మనం భావిస్తున్నాం గనక. ఇక జరాయుజములు రెండు రకాల ప్రాణులు. మావిలో నుండి పుట్టేటువంటి ప్రాణులని అర్థం. మావితో కలిసి పుట్టేటువంటి ప్రాణులు. ఈ ప్రాణులు మనుష్యులు, పశువులు, మృగములు ఈ మొదలైనటువంటివి. ఓ దున్నపోతు, ఓ పెద్ద పులి, ఓ సింహం, ఓ నక్క, ఓ కుక్క, ఇవన్నీ అండజది ఉద్భిజది జరాయుజములే. వీటికంటే మనం విశిష్టమైన వ్యక్తులమని భావిస్తున్నామా? వాటితో సమానం అనుకుంటున్నామా? మనం వాటికంటే కొంచెం వైశిష్ట్యం ఉన్నవాళ్ళం. ఏమిటి వైశిష్ట్యం అని మనం మామూలుగా మాట్లాడగలం. ఓ కుక్క భౌభౌ అంటుంది కానీ మాట్లాడలేదుగా, అదే దాని భాష. ఆ భౌభౌ అనే రెండు అక్షరాలు తప్ప మూడో అక్షరం రాదు దానికి. లేదా కుంజు కుంజు అని ఏడుస్తుంది, ఆ కుంజు కుంజు వచ్చు. దుఃఖం వస్తే ఏడవడం, కోపం వస్తే అరవడం, ఈ రెండు పనులే. మనకు చిన్నతనంలో ఎక్కాల పుస్తకంలో ఉండేది, సింహము గర్జించును, పులి గాండ్రించును, ఏనుగు ఘీంకరించును, గుర్రము సకిరించును కదా. ఇవి జంతు భాషలు, వాటి భాషలు వాటికి అర్థమవుతాయి, మనకు అర్థం కావు. సరే మన భాష ఉందనుకోండి, వాటికి అర్థమవుతాయి. అంటే మన భాష మిగిలిన ప్రాణుల భాష కంటే గొప్ప ప్రాణి, గొప్ప భాష అనే కదా అని అర్థం. అకారాది క్షకార పర్యంతమైన అక్షర సమన్వయంలో ఒక అక్షరాన్ని ముందు చేరిస్తే ఒక అర్థం, ఒక అక్షరాన్ని తర్వాత చేరిస్తే ఒక అర్థం, రెండు అక్షరాలైతే ఒక అర్థం, మూడు అక్షరాలైతే ఒక అర్థం, భావన కదా. ఇప్పుడు మిగిలిన ప్రాణుల దృష్ట్యా చూసినప్పుడు ఈ మానవ జన్మ గొప్పది అయిన తర్వాత ఈ గొప్పది మళ్ళీ వస్తుందిలే అనుకోవడానికి వీల్లేదు. సూర్యోదయ సూర్యాస్తమయం అలాంటిది కాదు. సూర్యాస్తమయం అయితే మళ్ళీ రేపు పొద్దు పొడుస్తుంది కదా అనుకుంటాం, పొద్దు పొడిస్తే పొద్దు పోతుంది కదా ఇక నిద్రపోవచ్చును అనుకుంటాం. మనకి సూర్యోదయ సూర్యాస్తమయాల్లాగా మానవ జన్మ పోగానే మానవ జన్మ రాదు, గ్యారంటీ లేదు, వస్తే రావచ్చు. అది 50-50 ఛాయస్సే కానీ ఖచ్చితము అని చెప్పడానికి వీల్లేదు. ఇంకా ఈ మానవ జన్మ వైశిష్ట్యం ఏమిటంటే, ఒక దున్నపోతు దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం చెప్పామండి, కార్తీక మాసం దున్నపోతు గారు స్నానం చేయండి అన్నాం అనుకోండి, ఏం చేస్తుంది అది? చేస్తుందే? ఒక మానవుడు మాత్రమే ఆ మాటను విని అర్థం చేసుకొని ఆచరించగలడు. దానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి, మనకి రెండు కాళ్ళే ఉన్నాయి. దానికి చేతులు ప్రత్యేకం లేవు, చేతులే కాళ్ళుగా ఉన్నాయి. మనకి మామూలుగా దంతాలున్నాయి, నోరున్నది, ఏదైనా ప్రసాదం కళ్ళకద్దుకొని ఆహారం తినగలం. దున్నపోతు పచ్చిక బయళ్ళ మీద పెరిగి నోటితో తింటుంది పీక్కొని. దాని ముట్టే ఇంత పొడవునుంటుంది, మనకి మామూలుగా ఉంటుంది. మనకి కన్నులున్నాయి, చెవులున్నాయి, ముక్కులున్నాయి, నోరున్నది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ఇవన్నీ ఇంద్రియాలన్నారు. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు అని ఐదు జ్ఞానేంద్రియాలు, తెలుసుకునే ఇంద్రియాలు. వాక్ పాణి పాద పాయు ఉపస్థములని ఐదు కర్మేంద్రియాలు. వీటి ద్వారా పనులు చేయాలంటే సంకల్ప వికల్పాత్మకమైనటువంటిది మనస్సు అనేది ఒకటి ఉన్నది. మనస్సులో ఈ పని చేద్దాం, ఈ పనొద్దులే అనేది. కేవలం మనస్సు సంకల్ప వికల్పాత్మకమే కానీ నిర్ణయం చేసి చెప్పలేదు. నిర్ణయించేదానికి బుద్ధి అన్నారు. అది బాగా ఉన్నవాడిని బుద్ధిమంతుడు అన్నారు, అది బాగా లేకపోతే బుద్ధిలే ఎదురా నీకు అన్నారు పెద్దవాడు. కనుక మన బుద్ధి సక్రమంగా పని చెయ్యాలి, చేస్తుంది, చేసే అవకాశం దానికి ఉన్నది, చేసేట్లుగా మన నిర్ణయాలు ఉండాలి. ఇదంతా ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు చెప్పదలుచుకున్న దానికి పునాది రాళ్ళు ఇవి. శంకుస్థాపనం అంటారే, శంకుస్థాపనం పునాది అంటే మనం మిగిలిన ప్రాణుల కంటే విశిష్టమైన వాళ్ళం, మనం ఏదైనా చేయదలుచుకుంటే చేయగలవాళ్ళం, చేయడానికి మనకు సాధనాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం పలుపు విడిచాం, దున్నపోతే ఎటుపోతుంది, దాని ఇష్టం వచ్చిన వైపు పోతుంది. ఒక చిన్న కథ చెబుతాను మీకు, అంటే బాగా మనస్సుకు పట్టాలి చెప్పే విషయం. అందుకోసం శ్రీ మహావిష్ణువు దగ్గరికి నారద మహర్షి వారు వెళ్ళారు ఒకరోజు వైకుంఠానికి. ఓ బ్రహ్మాండమైనటువంటి సంగీత కచేరీలు, వేదమంత్రాలు అన్నీ బ్రహ్మాండంగా సభ. నారదుల వారు అక్కడికి వచ్చారు, నమస్కారం చేశారు. ఆ కూర్చోవయ్యా అన్నారు. కాసేపు ప్రసంగాలు అయిన తర్వాత ఏమిటి ఇలా వచ్చావని అడిగారు. ఏం లేదండి, ఇంతమంది మహాపుణ్యాత్ములకు నిలయమైంది వైకుంఠం. పుణ్యాత్ములు వాళ్ళు చేసిన పుణ్యం చేత వాళ్లే వస్తారు ఇక్కడికి, ఒక్క పాపాత్ముడు కూడా నా కళ్ళ కనపట్టం లేదు. దయనీయమైన ప్రాణులు లోకాలలో ఎన్నో ఉన్నాయి, ఒక్క ప్రాణికైనా నీ అనుగ్రహాన్ని చూపి నీ లోకంలో స్థానం ఇచ్చావా, ఇవ్వలేదు కదా అని అడిగాడు ఆయన. అరే పుణ్యం చేస్తే పుణ్యలోకం, పాపం చేస్తే పాపలోకం అబ్బాయి, వాడు ఏ పుణ్యమైనా చేస్తే వాడికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది, ఏ పుణ్యమో చేయకపోతే ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు కదా, వీళ్ళందరూ పుణ్యం చేశారు ఇక్కడికి వచ్చారన్నారు. అప్పుడు నీ పెత్తనే ఉందన్నాడు ఆయన. నీ అనుగ్రహం గొప్పదనమే ఉంది, పుణ్యం వాళ్ళు చేశారు, వాళ్ళ పుణ్యానికి వాళ్ళు వచ్చారు, నువ్వెవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టావా ఇక్కడ, ఒక్క ప్రాణికైనా అటువంటి అవకాశం ఇస్తావా ఇవ్వవా అని అడిగాడు. సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి నువ్వు నాకు భక్తుడివి కనుక నీ మీద ఉన్న మహమాటంతో నీవు ఎవరిదైతే చెబుతావో వాళ్ళకి ఇస్తాను రా వైకుంఠం, కనుక నీవు సెలెక్ట్ చేయమన్నారు. సరే నారదుల వారు అతి 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 దిగువన ఉన్న ప్రాణి ఎవరు అని విచారణ చేయడం మొదలుపెట్టారు. వరసం చూసుకుంటూ వస్తున్నారు, వాడికంటే తక్కువ వాడు, వాడికంటే తక్కువ వాడు, వాడికంటే తక్కువ వాడు, వాడికంటే తక్కువ వాడు కనపడుతున్నారు. ఇక చివరికి ఒక మురుగ్గుంట దగ్గరికి వెళ్ళారు, పంది పొరలాడుతున్నది అక్కడ. ఇక ఇంతకంటే నీచమైన ప్రాణి ఏదీ లేదు, ఈ ప్రాణికి వైకుంఠం ఇస్తే నా క్రెడిట్, నేను వైకుంఠానికి పంపించిన వాడిని అవుతాను అని ఏమండి వరాహమూర్తి గారు అన్నట్ట. ఎవరు అన్నది ముట్టుతోటి ఇట్లా. ఒకసారి అభిషేకం అయింది నారదుల వారికి ఈ బుర్ర. అని నేను నారదుని. నారదుడు అంటే ఎవరు? నారదుడు అంటే శ్రీ మహావిష్ణువు భక్తుడు, నేను నీకు ఒక ఉపకారం చేయాలని వచ్చాను, నేను వెళ్ళి చెబితే శ్రీ మహావిష్ణువు నీకు వైకుంఠలోకం ఇస్తాడు, అక్కడ హాయిగా సుఖంగా నివాసం చేయొచ్చు, కనుక అక్కడికి నిన్ను పంపించుదామని నీ దగ్గరకు వచ్చాను అని. వైకుంఠమా, అదెక్కడుంది అన్నాడు ఇంకోసారి. ఇంకోసారి బురదాభిషేకం అయింది నారదుల వారికి. వైకుంఠం అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబుదా ఫలమందార వనంతరం తరసర ప్రాంతెందు కాంతో పలుత్పల పర్యంకరమా వినోది, అది వైకుంఠం గొప్పదని చెప్పారు. ఆహా, అయితే నాకు రెండు కావాలి, ఆ రెండు అక్కడ దొరుకుతాయా అని అడిగాడు. ఏం కావాలిరా నీ దుంపవయ్యా, నీకు అక్కడ లేని ఉన్నాయా? అసలు ఖచ్చితంగా దొరుకుతాయి చెప్పమన్నాడు. నాకు ఫుడ్ కావాలి, బెడ్ కావాలి, ఈ రెండు అక్కడ దొరికితే చెప్పు, లేకపోతే నేను అక్కడికి రాను వైకుంఠమైనా సరే. పంది తినే ఫుడ్ ఏమిటి చెప్పండి, మీకు తెలుసుగా, బెడ్ ఏమిటి చెప్పండి, బురదగుంటేగా. కనుక వైకుంఠం వస్తుంది అన్నా పంది లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు వైకుంఠం అక్కర్లేదు, నాకు కావలసినవి. రోడ్డు మీద బ్రాడీపేట నాలుగవ లైన్లో అమ్మేటువంటి మిరపకాయ బజ్జీలు దొరుకుతాయా లేదా వైకుంఠ లోకల్లో? కొద్దిగా అమృతమే దొరుకుతుందిరా అక్కడ. అమృతం నాకెందుకండి? నాకు మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం. సంస్కారం అంటారు దీన్ని. కనుక ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది. సంస్కార బలం చేత ఉన్నతుడవుతాడు. సంస్కారం రెండు రకాలుగా వస్తుంది. ఒకటి పితృ సంప్రదాయము, రెండవది గురు సంప్రదాయం. పితృ సంప్రదాయం అంటే తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు ఏ పనులు చేశారో ఆ పనులు మనం చేయడం. రెండవది గురు సంస్కారం, గురు సంప్రదాయం అంటే గురువు గారు నాయన ఇలా కాదురా ఇలా చేసుకోరా అని చెబుతారు, చెప్పిన మాట విలువ. ప్రతి వ్యక్తికి ఈ రెండు ప్రభావాలు ఖచ్చితంగా ఉంటాయి, ఉండి తీరుతాయి. ఇది గురుస్థానం, జగద్గురు స్థానం ఇది. మరి ఇక్కడ చెప్పే మాటలు జగద్గురు ప్రేరణతో చెప్పబడే మాటలు. ఈ వేదిక మీద ఏదో అవాకులు చవాకులు చెప్పబెడితే చెల్లుబాటు కాదు. ఖచ్చితంగా మానవ జీవితాన్ని సముద్ధరణం చేసే మాటలుగానే ఉండాలి తప్ప. ఈ మాట కొంచెం పెద్ద మాట, సముద్ధరణం అనే మాట. ఒక్క మాట చాలు మనిషి బాగుపడటానికి, వంద మాటలైనా చాలవు మనిషి బాగుపడాలి అనుకోకపోతే. అంటే నా భాష మీకు బాగా అర్థమవుతుంది కదా. కనుక అందుకనే జగద్గురువుల మాటలను అనుగ్రహ భాషణం అన్నారు. ఉపన్యాసం అనలేదు, ధార్మికోపన్యాసం, ఆధ్యాత్మికోపన్యాసం, ఈ పేర్లు పెట్టలా పిచ్చి పేర్లు. అనుగ్రహ భాషణం అంటే ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు వారు వారున్న స్థాయి నుండి పై స్థాయికి చేరడం, చివరికి మోక్షం వరకు వెడుతుంది ఆ పై స్థాయి అనేటువంటిది. ఇలాగా ఈ స్థానంలో కూర్చొని మనం చెప్పుకుంటున్నాం. ఏమిటండి మీరు చెప్పేది అని మీరు ప్రశ్న వేయచ్చు. ఏమిటంటే రేపు మనకి కార్తీక మాసం వస్తున్నది. ఉపాసన రెండు రకాలు చెప్పారు భగవంతుణ్ణి ఉపాసించే విధానములు. ఒకటి దేశరూపోపాసనము, రెండవది కాలరూపోపాసనం. దేశస్వరూపంలో భగవంతుడున్నాడు, కాలంలో భగవంతుడున్నాడు. దానికి మళ్ళీ విభాగాలు గీతలు గీశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి, కాశీ విశ్వనాథుడు, రామేశ్వరం రామలింగేశ్వర స్వామి, ఇంకో అగస్త్యేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గ, ఈ దేశంలో ఈ ప్రాంతంలో రక్షక స్థానంలో ఉన్నటువంటి దేవతాస్వరూపములవి. వారిని సేవిస్తే దేశస్వరూపంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి ఉపాసన చేయడం అవుతుంది. ఇంకా కాలరూపోపాసనం ఎలాగా? సంవత్సరాది మొదలుకొని మళ్ళీ సంవత్సరాది వరకు మనకు కాలంలో ఉపాసనా విధానములు చెప్పారు. సంవత్సరాది రోజున ఏం చెయ్యాలి? పొద్దున్నే లేవాలి, అభ్యంజన స్నానం చేయాలి, గణపతి పూజించాలి, నవగ్రహములను పూజించాలి, సరస్వతిని పూజించాలి. ఇది ఉగాది రోజు చేసే పని. తరువాత శ్రీరామనవమి వస్తుంది, రాముణ్ణి ఆరాధన చెయ్యాలి. కృష్ణాష్టమి వస్తుంది, కృష్ణుణ్ణి ఆరాధన చెయ్యాలి. వినాయక చతుర్థి చవితి వస్తుంది, వినాయకుణ్ణి పూజ చేయాలి. అలాగనే అనంత పద్మనాభ వ్రతం అని వస్తుంది, భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున, ఆ రోజున అనంత పద్మనాభుని పేరుతో చెయ్యాలి. ఇది కాలరూప భగవద్ ఉపాసనం అంటారు. ఈ కాలంలో ఈ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి. దీనికి బేస్ ఏమిటన్నారు? పొద్దున్నే సంధ్యావందనం చేస్తాం. చేసేటప్పుడు ప్రాతఃసంధ్య గాయత్రీనామ రక్తవర్ణ బ్రహ్మహృదయ బాలరూప అహమనీయాగిరుపస్థాన కదా చెబుతాం. అంటే ఏమిటి? ఉదయము బ్రహ్మస్వరూపం, సరస్వతీస్వరూపం, మధ్యాహ్నము రుద్రస్వరూపం, లక్ష్మీస్వరూపం, సాయంకాలము విష్ణుస్వరూపము, విష్ణుహృదయ సరస్వతీస్వరూపం. ఇది విధానం. అంటే ఆయా కాలముల యందు ఆయా దేవతల ప్రత్యేకతలు పేర్లతో సహా ఉన్నాయి, ఆ దేవతలను ఆరాధన చేస్తారు. అట్లాగే శ్రీరామనవమి రోజున రాముడి పేరుతో, కృష్ణాష్టమి రోజున కృష్ణుని పేరుతో, ఇలాగ కాల విభాగంలో ఆయా దేవతల పేర్లతో ఒక్కొక్క రోజును నిర్ణయం చేసుకొని వారికి ప్రీతికరములైన విధానములతో అర్చన చేస్తాం.
ఇది లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయం. శ్రీరామనవమి వస్తే వడపప్పు పానకం అన్నారు. ఎందుకు వడపప్పు పానకం? వేసవి కాలం తీవ్రతను పొందేటువంటి కాలం. పెసరపప్పు తింటే తొందరగా ఆకలియదు, కొంచెం చల్లగా ఉంటుంది కడుపులో. పానకం తాగితే శీతోష్ణ స్థితిని సమం చేస్తుంది. ఇలాగా మనం పెట్టే నైవేద్యాల్లో వాటిల్లో అన్నింటిలో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఆయా కాలములకు అనుగుణమైన భగవంతుణ్ణి ఉపాసన చేయడం. చూడండి, మీకు ఇంకో చిన్న కథ చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. ఇవాళ మొదటి రోజు కదా, మళ్ళీ రేపు 30 రోజులు ఇదే కార్తీక పురాణం ఉంది. రేపు ఇక ఈ చెప్పాల్సిన మాటలన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఇక రేపు నా కార్తీక పురాణానికి వచ్చేది ఎవరు? దాన్ని కాస్త మిగుల్చుకోవాలి కదా జనాన్ని. ఈ 3 రోజుల ప్రవచన కార్యక్రమము 30 రోజుల కార్యక్రమానికి పునాది. ఇక భగవంతుణ్ణి ఆరాధన చేసే విషయంలో కార్తీక మాస ఉపాసన. ఒక కథ చెబుతానన్నాను కదా, వెనక ఒక గృహస్థు ఉన్నాడు. వాడింట్లో పనివాడు ఒక మహమ్మదీయుడు. పనిచేస్తూ ఉన్నాడు, కాలం గడుస్తున్నది. ఒక రోజున వాళ్ళ చుట్టాలు ఎవరో పొరుగురులో ఉంటే వాళ్ళ ఇంటికి పంపించుదాం వీడని కబురు చెప్పి పంపించాను. ఈ కబురు మోసుకొని వాడు వెళ్ళాడు. వాళ్ళు ఆ రోజున ఏకాదశి ఉపవాసం ఉన్నారు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక ఆ రోజుల్లో వాడి ఇంట్లో వంట చేసుకోరు కదా, వాళ్ళు ఏం చెయ్యాలి? వంట చేసిన తర్వాత వీడికి పెట్టాలి. ఆ రోజు వంట లేదు. 5-6 వెళ్ళొస్తారండి అన్నాడు. ఉండవయ్యా, భోజనం చేసేది కానీ రేపు పొద్దున్నే అన్నాడు. అంటే ఇవాడికి భోజనం లేదు అర్థమైపోయినవాడు. సరే అట్లాగే కడుపులో కాళ్ళు పెట్టుకొని ముసుగు ఉస్సూరమంటూ మొక్కుతూ మొలుగుతూ పడున్నాడు. తర్వాత తెల్లవారింది, లేచాడు పొద్దున్నే, దంతధావనం చేశాడు, స్నానం చేశాడు. అయ్యారు వెళ్ళొస్తానండి అన్నాడు. ఎప్పుడు పెడతారో వీళ్ళని. ఉండవయ్యా, భోజనం చేద్దు కానీ పొద్దున్నే, పెందలాడే, వంట అయిపోయింది అప్పుడే అని. వంట అయిపోయింది, భోజనం పెట్టారు. ఆ రోజు గారెలు ఉండారు, బూరెలు ఉండారు, ఇంకా పిండి వంటలు చేశారు. భక్ష్య భోజ్య లేఖ్య చోష్యాది చతుర్విధ పదార్థాలు వండి విస్తట్లో వడ్డించారు. విస్తరి ఖాళీ లేదు అసలు. రొట్టెలు వేస్తూ తింటున్నాడు వాడు. అబ్బా ఏమిటండి ఇవాళ విశేషం అన్నాను. ద్వాదశయ్యా అన్నారు వాళ్ళు. నిన్ననేమిటండి అన్నాడు. ఏకాదశి అనేది అనేటప్పుడు వాడి కడుపు రగిలిపోయింది. ఏకాదశి మొదచ్ఛేదై ద్వాదశి బహుత అచ్చాహై అన్నట్టు వాడు. ఎందుకు చెప్పారంటే ఈ మాట మనకి నిన్నగాక మొన్న అమ్మవారి సేవలు. అమ్మవారి సేవల్లో పులిహోర, దద్దోజనము, చక్ర పొంగళ్ళు, ఎన్ని ప్రసాదాలు. కార్తీక మాసం వస్తే తిండి లేదు, ఉపవాసాలు చేయాలి. ఈ కాలంలో ఈ ఉపాసన చేయమన్నారు, ఆ కాలంలో ఆ ఉపాసన. రెండిని బ్యాలెన్స్ చేసుకుంటే మన జీవితం, మన శరీరం, మన ఆరోగ్యం అన్నీ సమంగా ఉంటాయి. దొరికిందా కమ్మగాదిన దత్తాత్రేయ స్వామి వారి కథల్లో ఇదే. ఓ రోజు బండెడు ఆహారం తినేవాట. కొన్ని నెలల పాటు అసలు ఆహారమే తీసుకునేవాడు కాదట. అజగర వృత్తి అన్నారు ఆయన దత్తాత్రేయ స్వామి. అలాగనే బాగా ఆహారం తిన్నా జీర్ణం చేసుకోగలిగిన జీర్ణశక్తి మనలో మిగలాలి. ఏమీ తినకపోయినా నీరసం వచ్చి పడిపోకుండగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నియమాలు, వ్రతాలు ఇవన్నీ. రేపు కార్తీక మాసం రాబోతుంది. దీపావళి వెళ్ళిన మరుసటి రోజు, దీపావళి అమావాస్య ఆదివారం అయింది, మరుసటి రోజున కార్తీక మాసం ప్రారంభమవుతుంది. దీనికి ఒక వ్రతము అని పెట్టారు, కార్తీక మాస వ్రతము అని పేరు. అసలు వ్రతం అంటే ఏమిటి తెలియాలి ముందు. వ్రతము అంటే నియమము అని అర్థం. అంటే ఒక ప్రోటోకాల్ ఆర్డర్ అంటారు దీన్ని. ఎన్నింటికి నిద్ర లేవాలి, ఎన్నింటికి నిద్రపోవాలి, ఈ నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఏం చెయ్యాలి, ఇది నియమంగా పెట్టుకొని. దీనిలో ఆహార నియమములు వగైరాలు వగైరాలు చాలా చెప్పారు. ఇంకో 2 రోజులు ఉంది కనుక ఆ 2 రోజులు కూడా వివరంగా చెప్పుకుందాం. ఇక ఈ నియమం అనేటువంటిది త్రిరాత్ర వ్రతం, నవరాత్ర వ్రతం, పంచరాత్ర వ్రతం, సప్తాహ వ్రతం, ఇలా వ్రతాలు భిన్న భిన్నంగా నీవు అలవాటు చేసుకోవడానికి వీలుగా నియమములను ఏర్పరుచుకొని నిర్వహించేటువంటివి. మొట్టమొదటిసారి 4 రోజులు అన్నారనుకోండి, వీడి వల్ల కాదు. ఏకరాత్రం ఒకరోజు, వెనకటి రోజుల్లో ఏకాహారం చేసేవారు. ఇవాళ సూర్యోదయం ప్రారంభిస్తే రేపు సూర్యోదయం వరకు హరే రామ వెనక ఈ కీర్తనలు, పాటలు, పద్యాలు ఇవన్నీ ఉండేవి కాదు. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే,
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, ఇదే నామం 24 గంటలు. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ, శివాలయం అయితే ఇది, రామాలయం అయితే అది. ఇటు విష్ణునామము, ఇటు శివనామము. లేదు శక్తి ఆలయములు అయితే అఖిలాండేశ్వరి ఆదిపరమేశ్వరి అదేదో నామం, రాజరాజేశ్వరి పాలయమ. కనుక ఏ దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఒక ఔచిత్యం ఏమిటంటే, సుబ్బయ్య గారింటికి వెళ్ళినప్పుడు సుబ్బయ్య గారు చాలా మంచివాడనాలి కానీ ఆ పక్కింట్లో ఉన్న వెంకటరామయ్య గారు చాలా మంచివాడంటే అది మరీ అసహ్యంగా ఉంటుంది, ఆయన కోపం వస్తుంది, ఇది లోకన్యాయం ఉన్నారు. కనుక శివాలయంలో శివ ఏకాహములు, మహాశివరాత్రి రోజు వస్తే పర్వదినం ఆ రోజల్లా పొద్దున్న నుంచి రాత్రి అర్ధరాత్రి తెల్లవారేంత వరకు నామం చెబుతూ ఉండేవాడు. ఎందుకనంటే హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథా అని చెప్పారు. అంటే నామానికి ఉన్న గొప్పదనం ఇది అని ఉద్దేశ్యం. ఏమంటే ఇక్కడ హరేర్ నామ అన్నారు కదా, విష్ణునామే అనాలా మీరు రావచ్చు ఇప్పుడు తగువుకి. కానీ హరి అంటే హృయం అనే ధాతువు మీద పుట్టింది, హృయం హర్ అంటారు దాన్ని. దానికి ఈ చేరిస్తే హరి అయింది, ఆ చేరిస్తే హర అయింది, హర్ ఈం చేరిస్తే హ్రీం అయింది. అది శక్తిబీజం, ఇది విష్ణునామం, ఇది శివనామం, పెద్ద తేడా ఏం లేదు కదా. అద్వైత సిద్ధాంతం కూడా ఏం చెబుతుందంటే, నీవే పరబ్రహ్మస్వరూపానివి అని చెప్పినప్పుడు నీచేత ఉపాసింపబడేటువంటి దేవత స్త్రీ కానీ పురుషుడు కానీ పేరేదైనా కానీ ఆ దేవత పరబ్రహ్మస్వరూపం కాకుండా ఉంటుందా, ఏకత్ర సమన్వయం చేయడమే ఉద్దేశ్యం. కనుక ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ఏ దేవత అనే పేరు పక్కన పెట్టేసి కార్తీక మాసం నెల రోజులు ఒక నియమబద్ధమైన జీవనాన్ని లేదా జీవితాన్ని గడపడం అనేటువంటిది ప్రధానమైన అంశం. ఏం చేయాలండి కార్తీక మాసంలో? మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు, స్నానం దానం పితృశ్రాద్ధం అర్చనం శుద్ధమానస. దీనికి ముందు ఒక శ్లోకం చెప్పుకోవాలి, న కార్తీక సమో మాస న దేవ కేశవాత్పర నారోగ్య సమ ఉత్సాహ. అంటే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు, కేశవునితో సమానమైన దేవుడు లేడు. కేశవుడు అనగానే కొంతమందిగా శ్రీ మహావిష్ణు అనుకుంటాను, కాదు. కశ్చ ఈశశ్చ వశ్చ కేశవ కహ బ్రహ్మ వహ విష్ణు ఈశ శంకర, ఈ ముగ్గురు కలిస్తే కేశవుడైనాడు. కనుక నదేవ కేశవాత్పర అన్న చోట త్రిమూర్తిత్మక బ్రహ్మస్వరూపం అని అర్థం. నారోగ్య సమ ఉత్సాహ, ఆరోగ్యంతో సమానమైన ఉత్సాహం మరి ఇది లేదన్నారు. కొంచెం నీరసం వచ్చిందనుకోండి, మంచం నుంచి లేవడానికే ఇబ్బంది పడతాడు. వాడు ఆరోగ్యంగా ఉన్నాడు అనుకోండి, స్వస్థత అస్వస్థత అని రెండు పదాలు ఉన్నాయి లోకంలో. స్వస్థత అంటే ఉండవలసిన పద్ధతిలో రోజువారీ కార్యక్రమాల్లో ఉండడం అనకు స్వస్థత అని పేరు. అస్వస్థత అంటే ఈ బ్యాలెన్స్ చెడడం. బ్యాలెన్స్ చేయడం అంటే ఇక్కడ వాత పిత్త శ్లేష్మములలో ఒకటి ప్రకోపించడం, మిగిలిన రెండు తగ్గిపోవడం. ఈ పెరుగుదల తరుగుదలను బట్టే మనకు రోగాలు రావడం, ఇది ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఇవాళ పొద్దున్నే నేను చరక సంహిత చూస్తున్నాను, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అందులో. ఎందుకంటే పెరటి వైద్యం, పెరటి మొక్క వైద్యానికి పనికిరాదని ఒక సామెత. మన వైద్య శాస్త్రం మనకు పనికిరాకుండా పోయింది. మన వైద్యశాలలు మనకు పనికిరావు, అమెరికా వెళితే గొప్ప వైద్యం అన్నట్టు. అంటే దాన్ని తక్కువ చేసి చెప్పడం ఉద్దేశ్యం కాదు, ఇక్కడ మన దాని యందు ఉంచవలసినంత దృష్టి లేకపోవడం లోపం, అది కలిగి ఉండాలి. అలాగనే నా కార్తీక సమో మాస, మాసాలు 12 చెప్పారు. 12లో చైత్రం మొదలుకొని పాల్గొనం వరకు 12 మాసాలు. 12 మాసాలలో కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు. అంటే ఇది ఉత్తమమైన మాసం. ఉత్తమమైన మాసం అంటే నీవు కొద్దిపాటి ధర్మాన్ని ఆచరించిన అధికతరమైన ఫలమిచ్చేది అని దాని అర్థం. నా దేవ కేశవాత్పర, కేశవునకు మించిన దేవుడు లేడు అంటే సర్వదేవతా స్వరూపమే భగవంతుడు అని గుర్తించడం. అంతకు మించింది ఏముందిగా? నారోగ్య సమ ఉత్సాహ, స్వస్థత కలిగి ఉండడం, నిద్ర లేవలసిన సమయానికి నిద్ర లేవగలిగి ఉండడం, శుభ్రంగా ఆహారం తీసుకోవడం, తగుపాటి నిద్ర, ఇవన్నీ ఉంటే స్వస్థత ఉన్నట్లే, ప్రకోపాలు ఏం లేవు గనక. కనుక నారోగ్య సమ ఉత్సాహ, ఆరోగ్యంతో సమానమైన ఉత్సాహం లేదు అని కార్తీక మాసం యొక్క గొప్పదనాన్ని గురించి చెప్పారు. ఇది మాసవ్రతం, నెల రోజులు ఆచరించదగిన వ్రతం. ఈ నెల రోజులు ఆచరించదగిన ఈ వ్రతం ఎలా నడపాలి? దానికి ముందు చెప్పినటువంటి మాట, స్నానం, దానం, పితృశ్రాద్ధం, అర్చనం, శుద్ధ మానస, మొట్టమొదట స్నానం చేయాలి. స్నానం ఎందుకు చేయడం? స్నానం ఎప్పుడైనా చేస్తాం, భోజనం చేయబోయే ముందైనా చేస్తాం, మనకి ఎప్పుడు బాగా చెమట పడితే అప్పుడు స్నానం చేస్తాం, ఇది కాదు. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్థవత్. స్నానం చేయకుండా ఏ పని చేసినా ఆ చేసిన పని, స్నానం లేకుండా చేసిన పని అసలు చేసినట్లే కాదన్నారు. ఎలాగంటే హస్తిభుక్త కపిత్థవత్, ఏనుగ మింగిన వెలగబండుతో సమానం. ఏమిటంటే ఏనుగ మింగిన వెలగబండుతో సమానం అంటే, అంటే ఏనుగ వెలక్కాయ తింటుంది, ఇట్లా ఉంటుంది కదా వెలక్కాయ, గుడుకును మింగేస్తుంది, తర్వాత గుడుకును వదిలేస్తుంది. ఈ మింగడం వదిలేయడం రెండు సమానమే, సమానంగానే ఉంటుంది. తిన్నప్పుడు ఎలా ఉంటుందో వదిలేసిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. కాకపోతే తినే ముందు లోపల గుజ్జు ఉంటుంది, గుజ్జు జీర్ణమైపోతుంది, పెంకు పెంకులాగా బయటకు వచ్చేస్తుంది, ఆ బంతి బంతి. అప్పుడు ఏమైంది? పగలబెట్టి చూశావు, లోపల ఉండవలసిన గుజ్జు లేదు. కర్మ చేశావు కానీ స్నానం లేకుండా చేశావు, అప్పుడేమైంది? గుజ్జు లేని స్నానమైంది. అందుకనే సంకల్ప స్నానం చెయ్యాలి. సరే ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దీనికి మొత్తం దాని పద్ధతి ఉంది, అది రేపు చెప్పుకుందాం. మొదలు చేయవలసినటువంటిది స్నానము. స్నానం లేకుండా ఏ పని చేసినా అది వ్యర్థము, ఇంతవరకు తెలిసింది కదా. స్నానం ఎప్పుడు చేయాలి? మొదటి మాట, స్నానము సూర్యోదయాత్ పూర్వము చేయాలి, మార్తాండోదయ వేళాయాం. ఇది చాలా కష్టం కదండి, సూర్యోదయం ముందు స్నానం చేయాలంటే ఎంత కష్టపడాలి. పైగా ఉష్ణోదకే నకర్తవ్యం, వేడి నీటి పోసుకోకూడదు. అంటే కార్తీక మాసంలో మొదటి నియమం ఇది, అందరు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఉష్ణోదకం అంటే కాచిన నీళ్లు, కాచిన నీళ్లతో స్నానం చేయకూడదు. కాచిన నీళ్లతో స్నానం చేయకూడదు, పొద్దుపడకముందు స్నానం చేయాలి. మంచు పడుతుంటుంది, చలికేమో శరీరం గడ్డగడుతుంటుంది, ఆ సమయంలో చన్నీళ్ల స్నానం ఏమిటండి అనొచ్చు మీరు. అయితే కొంచెం జాగ్రత్తగా చెప్తారు, దీనికి చాలా విషయాలు చెప్పారు, మళ్ళీ నేను రేపు చెప్పడానికి దాచిపెట్టుకుంటున్నాను. ముఖ్యమైన అంశాన్ని మాత్రం మీకు అందిస్తుంటే, స్నానం ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావాలి. ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఓపికంటే ఓపికన్న రోజు చేస్తాం, ఓపిక లేని రోజు చేయం, అది వేరే విషయం. లేదు నాలుగు సోమవారాలు చేయాలా, ఆదివారాలు చేయాలా, మహాశివరాత్రి అటువంటి పర్వదినాల్లో చేయాలా అనేది మీరు నిర్ణయం చేసుకోండి. ఏ కార్తీక మాస సంబంధమైన ధర్మం ఆచరించవలసి వచ్చినా స్నానం చేసే చెయ్యాలి, ఇది నియమం. స్నానము తెల్లవారుజామునే చెయ్యాలి. పంచ పంచ ఉషఃకాల, ఉషఃకాలము అని పేరు దాని, ఉషఃకాల స్నానం, ఉషస్నానం. ఉషఃకాలం అంటే పంచ ఐదు ఘడియలు, సూర్యోదయం ఆరింటికి అయిందనుకోండి, ఐదు ఘడియల ముందంటే ఘడియకు 24 నిమిషాలు, 24 x 5 అంటే ఎంతైందండి, 120 నిమిషాలు అయిందా? 6 గంటలకి సూర్యోదయం అవుతుందంటే 4 గంటలకి నిద్రలేచి ఇక అక్కడి నుంచి దంతధావనాది కృత్యములు స్నానములు ఆచరించాలి. దీనికి ఇంకా కొంచెం చిట్కా చెప్పారు మన వాళ్ళు. సనక్షత్రము స్నానం ఉత్తమము స్నానం, చుక్కలుండగా అవి కనబడుతుండగా చేసిన స్నానం ఉత్తమ స్నానము. అంటే స్నానం ఎప్పుడు చేయాలి అనేది మీ మనస్సులో ప్రవేశించడానికి చెప్పే మాటలు. సరే స్నానం చేశాం, మరి ఈ చలి బాధ ఎవడు తీరుస్తాడు? మీరు వచ్చి తీరుస్తారా శాస్త్రి గారని నన్ను అడగబోకండి, ఎందుకంటే ఎవడి బాధలు వాడే పడాలి, ఇంకొకటి వచ్చి తీర్చేవి కాదు. అయితే ఒక చిన్న చిట్కా చెబుతాను మీకు. నదీ స్నానం పుణ్యం అన్నారు. తర్వాత ఏదో కాలువ స్నానం పుణ్యం అన్నారు. అంటే నది దొరక్కకపోతే అందుబాటులో లేకపోతే కాలువలో, కాలువ కూడా అందుబాటులో లేకపోతే ఓ చెరువులో, చెరువు కూడా అందుబాటులో లేకపోతే ఓ బావిలో, ఇట్లా వరుస చెప్పుకుంటూ వచ్చారు. మొదటిది ఉత్తమమైన స్నానము నదీ స్నానము, దానికంటే కొంచెము తక్కువది కాల్వ స్నానము, దానికంటే కొంచెము తక్కువది చెరువు స్నానము, దానికంటే కొంచెము తక్కువది బావి స్నానం. ఇక మనకి ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఎక్కడైనా బావి ఉందండి మీ దొడ్లలో? బావులు ఉన్నాయా? ఎప్పుడో పెద్దవాడు తవ్వించడం ఉంటే పూర్తి చేసుకొని దాని మీద కూడా గది కట్టుకొని అద్దెకి ఇచ్చుకుంటున్నాం మనం. దౌర్భాగ్యం, డబ్బు తప్ప ప్రపంచంలో ఏమీ అక్కర్లేదని సమాజం తయారైంది. ఇవాడు అనకూడదు. చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని చేయాలి. కూప స్నానమహం కరిష్యే, తటాక స్నానమహం కరిష్యే, ఇవి చెప్పుకొని మంత్రకల్పనాపూర్వకంగా స్నానం చేయాలి. చిట్కా ఏమిటి ఇక్కడ అన్నారు? భూమిని తాకుతూ ఉంటే ఈ నాలుగు రకాల నీళ్లు, నదిలోనైనా కాలువలోనైనా చెరువులోనైనా బావిలోనైనా భూమిని తాకుతుంటాయి కదా, సూర్యుని కిరణాలు పడక ముందు, అంటే ఇంతకుముందు మీకు అనుభవం ఉండొచ్చు ఉండకపోవచ్చు, శుభ్రంగా బావిలో నీళ్లే తోడుకొని పోసుకోండి సూర్యోదయానికి ముందు, ఎట్లా ఉంటాయి? వెచ్చగా ఉంటాయి. కించిది ఉష్ణేదక స్నానం, కొంచెం వేడి ఉన్న మరగబెట్టుకొని స్నానం చేస్తే ఒళ్ళంతా చర్మరావి చర్మ వ్యాధులు వస్తాయి. కించిది ఉష్ణోదక స్నానం, కొంచెం వేడి నీటితో స్నానం, మీ శరీరము పట్టడానికి ఎంత అవసరమో అంత వేడి ఉంటుంది భూమిని తాకుతూ ఉన్న జలం. చిట్కా ఏనా ఇది? అంటే సూర్యోదయానికి పూర్వం బావి స్నానం చేసినా, చెరువు స్నానం చేసినా, ఇంకో కాలువ స్నానం చేసినా, నదీ స్నానం చేసినా మీకు శరీరానికి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించని తగుబాటి వేడిమి కలిగి ఉంటాయి. ఇది చిట్కా. కనుక ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. ఇప్పుడు ఇవాళ కార్తీక మాసం మొదలయ్యండి కాబట్టి ఇవాళే స్నానాలు కాస్త ముందు 10 రోజుల నుంచి అభ్యాసం చేస్తే తర్వాత. ఇప్పుడు ఈ 3 రోజులు కార్తీక మాసం కాదు కదా, ఎందుకండి ఈ ఉపన్యాసం కార్తీక మాసాన్ని గురించి అనొచ్చు మీరు. కార్తీక మాసంలో ఏం చేయాలనే దాని కొంచెం ఫీడింగ్, దానికోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. అందువలన స్నానం అనేది కార్తీక శుద్ధ పాడ్యమి రోజున మొదలుపెట్టి కార్తీక బహుళ అమావాస్య ఆ మరుసటి రోజున మార్గశిర శుద్ధ పూర్ణిమ వరకు నియమం ఇది. ఈ నియమంలో స్నానం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. స్నానం చేసినందువలన ఇతర కర్మలను ఆచరించడానికి మనకు యోగ్యత కలుగుతుంది. స్నానానికి సంకల్పం ముఖ్యమైంది. శరీర శుద్ధ్యర్థం, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది శరీరం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలిసిపోయి పడుంటుంది, పాచి పళ్ళు పాచి నోరు, కళ్ళ నిండా పుసులు, నిద్ర లేచిన తర్వాత ఎవడి ముఖం వాడు అద్దంలో చూసుకుంటే వాడే జరుచుకుంటాడు దయ్యం వచ్చిందా ఎదురుగాని. మళ్ళీ కొంచెం నీట్గా అలంకారం చేసుకున్న తర్వాత అద్దంలో చూసుకుంటే అబ్బాయి హ్యాండ్సమ్ పర్సనాలిటీ అనిపిస్తుంది. కనుక ఆ శరీరానికి అంటిన మాలిన్యములు, దశ మాలిన్య స్థానములు చెప్పారు. కండ్లలో పుసులు, చెవులలో గులిబి, ముక్కులలో పక్కులు, పండ్లకు పాచి, నాలుకకు పాచి, చంకలలో బురద, ఇలా ఏవైతే గుహ్యస్థానములున్నాయో అంటే మడతలు పడే స్థానాలు ఉన్నాయో అక్కడల్లా మాలిన్యం చేరుతుంది. ఈ మాలిన్యమంతా వదలడం శరీర శుద్ధ్యర్థం. ఇక ఆ తర్వాత 2వ ప్రయోజనం కర్మశుద్ధి. ఏ కర్మ చేయాలన్నా శ్రౌత, స్మార్త, నిత్య, నైమిత్తిక, కామ్య, కర్మ, అనుష్ఠాన, యోగ్యతాసిద్ధ్యర్థం ఇది స్నానాన్ని సంకల్పం. అంటే శ్రౌత అంటే వైదికములైన కర్మలు, వైదిక కర్మ చేయాలన్నా స్నానం చేసే చేయాలి. స్మార్త, స్మృతి సంబంధమైనటువంటి వివాహోపనయనాదులు చేసినా స్నానం చేసే చేయాలి. నిత్యకర్మ, సంధ్యావందనాదులు చేసినా స్నానం చేసే చేయాలి. నైమిత్తిక, ఏకాదశి ఉపవాసాదులు చేసినా స్నానం చేసే చేయాలి. అలాగనే నైమిత్తిక కామ్యములు, నాకు ఇది కోరిక కావాలి, దేవుడి గుళ్ళోకి పాచిపళ్ళతో వచ్చి దండం పెట్టమనండి, దమ్మేనా స్నానం చేసే రావాలి. కనుక శరీర శుద్ధి కోసం నిత్య నైమిత్తిక కామ్యకర్మల ఫలాన్ని మనం కోరుకుంటున్నాం కనుక అవి సిద్ధించడం కోసం తప్పనిసరిగా చేయవలసినటువంటిది కార్తీక మాస స్నానం. దీనితో పాటుగా ఈ కార్తీక మాస సంకల్పంలో రెండు విషయాలు చెబుతారు. కార్తీక దామోదర స్వామి ప్రీత్యర్థం, మనకు మాసములు 12 కదా, చైత్రమాసానికి ఒక పేరు, వైశాఖ మాసానికి ఒక పేరు, ఇలా వరసం చెబుతూ కార్తీకం దామోదర ప్రియమన్నారు. కార్తీక మాసం దామోదరునకు ప్రీతికరమైనది, అంటే కార్తీక మాస అధిపతి అయినటువంటి భగవంతుడు దామోదర స్వామి కనుక కార్తీక మాసంలో చేసే ఏ పనికైనా కార్తీక దామోదర స్వామి ప్రీత్యర్థం అని చేస్తాం. మామూలుగా నిత్యం చేసేది శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చేస్తాం, కార్తీక మాసంలో కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెబుతాం. చెబుతూ కార్తీక మాస స్నానమహం కరిష్యే అని చెబుతాం. ఎందుకు ఈ మాట చెప్పడం అంటే, రోజువారీ చేసే స్నానం స్నానమైనా, స్నానము కంటే విశిష్టమైన కాలంలో విశిష్టమైన విధి కోసం చేస్తూ ఉన్న స్నానం కాబట్టి కార్తీక మాస స్నానమహం కరిష్యే. మిగిలిన మంత్రాలన్నీ మామూలే, గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః. అఘమర్షణ స్నానం అన్నారు దీన్ని. అఘమర్షణం అంటే ఏమిటంటే, అఘము అంటే పాపము, అఘమర్షణం అంటే పాపము తొలగడం. ఇక్కడ అవసరం అనిపించకపోయినా అవసరమైన మాటలు గనుక చెబుతా, తీర్థ విధులు పెట్టేటప్పుడు పితృదేవతల కోసం, తీర్థయాత్రలను చేసేటప్పుడు, తీర్థదేవతలను అదే పుణ్యక్షేత్ర దేవతలను సందర్శించేటప్పుడు క్షురకర్మ చేయించుకొని చేయమన్నారు. క్షురకర్మ అంటే నున్నగా గుండు చేయించుకొని చేయాలి. ఇదేమిటండి గుండుకి దీనికి సంబంధం ఏమిటి అన్నారు. కేశానాశ్రిత్య తిష్టంతి సర్వే పాప నరేశ్వర, పద్మపురాణంలో చెప్పారు. కేశములంటే వెంట్రుకలు, వెంట్రుకలను ఆశ్రయించుకొని పాపాలు ఉంటాయి. కనుక వెంట్రుకలు తీయించేయడం వలన రెండు సౌకర్యాలున్నాయి. ఒకటి, పాపాలు పోతాయి, అది మన కళ్ళకు కనబడేది కాదు. రెండవది, కార్తీక మాసంలో స్నానం అంటూ చేస్తే శిరస్నానం చేయాలి కానీ ఏదో మామూలుగా ఈ కంఠస్నానం వరకు చేసే స్నానం కాదు. శిరస్నానం చేసినప్పుడు బాగా జలపాలు పెంచుకొని చేసామనుకోండి, ఆ నీటి తడిపోక ఆ నీరు అక్కడే ఉండి రోగాలు వస్తాయి. మూడో రోజుకే జలుబు చేస్తుంది, ఇక కార్తీక మాస స్నానములు మొత్తం పోతాయి. అందువల్ల నున్నగా గుండు చేయించుకొని స్నానం చేస్తే ఉత్తమం. అంటే అందరినీ చేయించుకోమని ఇవాళ ఉపదేశం కాదు ఇది, అది ఆరోగ్యపరంగా ఉత్తమమైనటువంటిది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చేయాలి ధర్మకార్యాలు. ఏవి చేసినా ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే ధర్మకార్యాలు ఏం చేస్తాం మనం, మధ్యలో ఆగిపోతాయి. కనుక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తగుమాత్రపు వెంట్రుకలు ఉండేటట్లుగా స్నానం చేసి శుభ్రంగా తుడుచుకుంటే అది జలుబు వంటి వాటికి అవకాశం లేకుండగా ఉంటుంది. రెండవది, పాపములు తొలగిపోతాయి. రెండు ప్రయోజనాలు చెప్పా కదా. ఈ స్నానము ప్రాతకాలంలో చేయాలి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం. నది, కూల్య, తటాక, కూపముల ఎందు చేయాలి. చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుని చెయ్యాలి. అఘమర్షణం అంటే పాపాన్ని వదిలించుకునేందుకోసం చెయ్యాలి, శరీరము శుద్ధి పొందేందుకోసం చెయ్యాలి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏర్పడినటువంటిది కార్తీక మాస స్నానము. ఇప్పుడు ఏమండి, స్నానం చేయకుండా అభిషేకం చేయకూడదా? స్నానం చేసి అభిషేకం చేస్తే పాపమేం రాదుగా. స్నానం చేసేటప్పుడు పొద్దున్నే చేయాలి, నిద్ర వెళ్ళకి వస్తుందా రాదా, అది నీ సమస్య, అది నువ్వు తీర్చుకోవాల్సిందే కానీ శాస్త్రం చెప్పే సమస్య కాదు. శాస్త్రము ఏం చెబుతుంది, నీ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇహపర సుఖమును కలిగించేటువంటిది చెబుతుంది. అంతే తప్ప నాకు వర్ధకమండి, నాకు నిద్ర మెలకురాదండి, మెలకు వచ్చినప్పుడు స్నానం చేస్తే సరిపోదా, ఒప్పుకోదు శాస్త్రం. ఖచ్చితంగా సూర్యోదయ పూర్వమే స్నానం చేసి తెరవలే, ఇది కాలనియమం. నేను 1983 సంవత్సరం గుంటూరు వచ్చా, అగ్రహారం శివాలయంలో ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇదే కార్తీక పురాణం చదువుతున్నా. నేను వచ్చేటప్పటికీ తండోపతండాలు, దీపాలు వెలిగించేవాళ్ళ, ప్రదక్షిణాలు చేసేవాళ్ళ, అభిషేకాలు చేసుకునేవాళ్ళ ఎంతమంది అండి. అసలు అడుగు పెట్టడానికి నేను సింహద్వారం దాటి లోపలికి వెళ్ళినే పురాణం చెప్పే వేదిక మీదకి వెళ్ళడానికి నాకు 1/2 గంట సమయం పడుతుంది, అంత కిటకిటలాడుతుంటుంది. ఎవరు చెప్పారుది? బుద్ధిలో ప్రేరణ కలిగితే చేస్తాం, ప్రేరణ కలగకపోతే మనం చేయలేం. ఆ బుద్ధి ప్రేరణానికే ఉపాయనం ఇప్పుడు చెప్పేటువంటి ఈ మాటలన్నీ. స్నానం చేసినందువలన మిగిలిన కర్మలను ఆచరించే అర్హత మనకు వస్తుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. సరే, స్నానం చేశాం, స్నానమైన తర్వాత ఏం చేయాలండి? స్నానమైన తర్వాత ప్రాతకాలంలో దీపారాధన చేయమన్నారు. దీపారాధన ఎందుకు? ఈ దీపారాధన ఇంటిలో దైవమందిరం దగ్గర ఒకటి, తులసి కోట అని ఉండేది వెనక, తులసి కోట దగ్గర ఒకటి, ఈ రెండు చోట్ల ఖచ్చితంగా స్నానం చేయాలి. ఇది దీపారాధన వెలిగించాలి. ఆ దీపము ఆవునేతితో వెలిగించాలి. ఆవునేతితో ఏమిటండి, ఎందుకండి ఆవునేతితోనే వెలిగించాలి అంటే, ఆవునేతిలో నుండి వచ్చేటువంటి ఆయుర్దాయ వృద్ధి కిరణములు, అలాగే ఆరోగ్య వృద్ధి కిరణములు, కన్నులకు తేజస్సు, ఇవన్నీ ఇస్తుంది కనుక ఆవునేయి అన్నారు. ఈ మధ్య ఒక ఆయన టీవీలో చెప్పాటండి, నన్ను దరిదాపుగా ఒక 300-400 మంది అడిగారు, ఏమంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయకూడదు కదా, నువ్వుల నూనెతో కాకుండా ఏ నూనెతో చేయాలంటే అవిశ నూనెతోనో ఏదో చెప్పారు, అవిశ నూనెతో చేయాలి కదా. అంటే నేను అడిగిన వాళ్ళందరినీ ఒక ప్రశ్న వేశాను, మీ నాన్నగారు అమ్మగారు మీ తాతగారు బామ్మగారు ఏ నూనెతో చేశారు? వాళ్ళు హాయిగా నువ్వుల నూనెతో చేశారండి. వాళ్ళందరూ నువ్వుల నూనెతో చేస్తే లేని దరిద్రం నీకేమైనా వస్తుందా కొత్తగా? ఇవాళ ఆ మీడియా ఉంది చూశారా, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది సమాజం మీద రుద్దడం తప్ప సమాజానికి ఏమి శ్రేయస్సు అనేది వాళ్ళకి అక్కర్లేదు. ఇది నేను 150 పాటలు నిజం చెబుతున్నాను. వాళ్ళు ఏదో అరగంట ఫ్రేమ్ కట్టుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పెడి పేరు పెట్టి, ఇక సమస్యలు, ఇక ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయంటే దీని మీద. ఒక ఆయనే చెప్పాడు మహానుభావుడు, మోదుగ చెట్టుకు గనక చెరుకు రసం పోస్తే ఐశ్వర్యం బాగా కలిసి వస్తుందన్నట్ట. అనేటప్పటికీ పాపం సంతోషమాద దేవాలయంలో ఒకే ఒక చెట్టు ఉంది గుంటూరులో, వీళ్ళందరూ తీసుకెళ్ళి తలా చెంబుడు పోశారు. సాయంత్రానికి చీవల పట్టి చెట్టుకు అస్త దచ్చూరుకు అఘాయిత్యం కదండి ఇది. చెరుకు రసం పోస్తే పుణ్యం అనే మాట ఉండొచ్చు, ఇది నువ్వు ఎవరికి చెప్పాలి? నీ దగ్గరకు వచ్చి అడిగిన వాడికి, నాయన నీకు ఐశ్వర్యం కావాలి కాబట్టి నువ్వు పరిమితంగా ఉండాలి. ఏదో 10 మందికి చెబితే 10 మంది 10 గ్లాసులు పోస్తే పర్వాలే, 1000 మంది ఏంటి 100,000 మంది వింటున్నారు. ఎన్ని చెట్లు చచ్చిపోయి ఉంటాయి? నాకు తెలిసింది సంతోషమాత గుళ్ళో చెట్టు. ఎన్ని చెట్లు చచ్చిపోయి ఉంటాయండి? దీనికి మోటివ్ ఏమిటి? ఇది బాగా డబ్బు వస్తుంది అని చెప్పడం వల్ల అంతేగా. అంటే దృష్టి కేంద్రం ఎక్కడున్నది? డబ్బు మీద ఉన్నది తప్ప పుణ్యం మీద లేదు, సత్కార్యం మీద లేదు, సద్భావన మీద లేదు, సమాజ శ్రేయస్సు మీద లేదు. ఇది నిజమా కాదా? సరే తీసుకెళ్ళారు, తలా చెప్పుడు పోసారా చెట్టుకు అసలు తచ్చుకుంది. ఈ మాట ఎందుకు చెప్పారంటే, నేను ఈ చెప్పే మాటలు వాళ్ళేమి చెప్పదు, తర్వాత బాగా విచారించాను నేను. విచారిస్తే తెలిసింది ఏమిటంటే, అవిశ నూనె కంపెనీ వాళ్ళు ఆయనకేదో సూట్ కేసు పంపించారండి పంతులు గారికి, అందుకు చెప్పాడండి అన్నారు. వ్యాపారమయం ప్రపంచం. మీకు ఒక గుర్తు చెబుతా, ఆవునేయి అన్నదానికి ఆవునేయి మీరు డబ్బాలో తెచ్చుకోండి, ప్యాకెట్లో తెచ్చుకోండి, సగము కుదపలు కుదపలుగా పేరుకొని ఉంటుంది అడుగు భాగం, ఎంత మంచుకాలమైనా పైన సగభాగము కరిగే ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ కంపెనీల్లో వ్యాపారంలో నేను చెప్పకూడదు, ఇక్కడ వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి కనుక, వ్యాపారంలో ఉన్నన్ని మోసాలు ప్రపంచంలో అంతటా వ్యాపించిపోయి ఉన్నాయి. చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరళి వ్యాపార సరళి ఉండొచ్చు, కానీ వ్యాపార సరళి మాత్రమే ఉండకూడదు, కొంత నిజాయితీ ఉండాలి. అందువలన ఆవునేయి ఆవునేయిగా దొరుకుతుందా అని మీరు ప్రశ్న వేస్తే అది మిమ్మల్ని మీరు వేసుకోవలసిన ప్రశ్న, శాస్త్రాన్ని కాదు. దాన్ని తెచ్చుకోవాలి. ఆవునేయి దొరక్కపోతే తైలేన నువ్వుల నూనె రెండవ పద్ధతి, అది దొరక్కపోతే ఇప్ప తైలం తెచ్చుకోమన్నాడు, అది కూడా దొరక్కపోతే నారింజ తైలం తెచ్చుకోమన్నారు, అది కూడా దొరక్కపోతే ఆముదంతో దీపారాధన చేయమన్నారు. ఆముదం కూడా మంచిదేనండి. ఆముదము చిన్నపిల్లలకి కళ్ళకు మంచిదని కాటుక పట్టి ఆ కాటుక పెట్టేవాళ్ళు, అంటే ఆముదం దీపమే వెలిగించేవాళ్ళు, పైన పళ్ళెం పెట్టేవాళ్ళు, దానికి ఆముదం పూసి అది గూడులాగా ఇంత మసి వచ్చేది, ఆ మసియే కాటుక. ఇవాళ హైటెక్స్ ఈటెక్స్ ఆటెక్స్ వస్తున్నాయి తప్ప ఇంట్లో కాటుక పోసుకొని ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ పెట్టుకుందామనే ఆలోచన పోయింది. అంటే మన సోమరితనం, మనం అనారోగ్యం పాలు చేస్తున్నది, ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. మన ఆరోగ్యం ముందు జాగ్రత్తగా ఉంటే ఆధ్యాత్మికం దానంతరం అదే వృద్ధి చెందుతుంది. ముందు ఉన్న ఆరోగ్యం కష్టపడైపోతే కళ్ళు కనపడితే పుస్తకం చూసి అక్షరంతో నేను చెప్పగలను. కళ్ళే పోయినాయి అనుకోండి ఇంకేం చెబుతాను నేను. కనుక భగవంతుడు ఇచ్చిన వస్తువులు భద్రంగా వాడుకోవడం నేర్చుకోవాలి. అందుకని ఆముదంతోనైనా అనే మాట ఎందుకున్నారంటే ఆముదంతో చేస్తే అది నిషేధంగా చెప్పారు. అది ఎప్పుడు చెప్పారు? క్షీరాబ్ధి ద్వాదశి రోజున ఆముదంతో దీపారాధన చేయకూడదు ఏరండ తైలంతో అనేది. మరి నిషేధం చెప్పారు కదండి. ఇక్కడ ఎట్లా పనికొస్తుందంటే కనీసం అధమపక్షంలో దీపారాధన చేయడం ఎగ్గొట్టకుండగా ఆముదంతోనైనా చేయరానైనా అది కూడా పుణ్యమేనన్నారు. కనుక ఇక్కడ ఆవు నెయ్యి శ్రేష్టము. అది దొరక్కపోతే నువ్వుల నూనె, అది దొరక్కపోతే ఏరండ తైలం ఏమంటారు నారంజ తైలం, అది దొరక్కపోతే ఇప్ప పూల తైలం, ఇలా క్రమంగా చెప్పుకుంటూ ఆముదంతోనైనా దీపారాధన చేయాలి. ఈ దీపారాధన చేసేది కార్తీక మాసం నెల రోజులు ప్రారంభం చేయాలి. చేసేది ఎలా చేయాలి? ప్రాతకాలంలో బియ్యపిండి తీసుకొని వచ్చి దాన్ని ఒక ప్రమిదలాగా చేసుకొని ఆ ప్రమిదలో ఆవు నెయ్యి వేసుకొని అందులో ఒత్తి వేసుకొని దీపారాధన చేసి దీపమును అలంకరించి ఆ దీపమును ఒక ఆవు పాలు పితికేంత సమయం అయినా ఉండేటట్లుగా వెలిగించమని దీప పూజ చేశాం. ఒక బ్రాహ్మణుడిని పిలిచి దీపాన్ని దానం చేయమన్నారు. ఇలా నెల రోజుల పాటు దానం చేసి ఒక పర్వదినం, ఆ పర్వదినం రోజున వెండితో ఒక ప్రతిమను తయారు చేయించుకొని ఆ వెండి ప్రతిమల్లో ఈ ఈ పిండితో చేసిన ప్రమిదలో ఈ ప్రమిద నుంచి బంగారపు ఒత్తి అన్నాను. బంగారపు ఒత్తి అంటే రెండు రకాలుగా, ఒకటి కాడలాగా ఉంటుంది అంటే ఒత్తి మధ్యలో నుంచి దూర్చేది, లేదు కాడలాగా సన్నగా ఉంటుంది దారపోగులాగా అది ఈ ఒత్తిలో కలిపి మెలిపెట్టేది. అప్పుడు దీపారాధన చేసి ఆవర్తితో పర్వదినమునందు ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడికి ముందు బ్రాహ్మణ పూజ, ఈ దీప పూజ చేసి ఈ దీపారాధనాన్ని ఆ బ్రాహ్మణుకు దానం చేయాలి. సరే ఇవాడ వ్యవస్థలోకి వచ్చేటప్పటికీ రోజు వచ్చి మీ దగ్గర దీపదానం బట్టి బ్రాహ్మణుడు ఎవడైనా ఉన్నాడా? అసలు వస్తే నాకు అసలు ఇల్లు కదిలితే నాకు 1,000 రూపాయలు ఇస్తావా 2,000 ఇస్తావా అని అడిగే జనాలు తయారైన ఈ రోజుల్లో కార్తీక మాసం నెల రోజులు ఇలా దీపాన్ని వెలిగించి ఇచ్చే అవకాశం ఉందా? దీనికి ఓ పరిష్కారం ఉంది. శాస్త్రం చెప్పింది, పెద్దలు అంగీకరించింది. రోజు కార్తీక దామోదర స్వామి పూజ చేసేటప్పుడు ఈ దీపం వెలిగించిన దాన్ని కార్తీక దామోదర స్వామి ప్రీతయే తుభ్యమహం సంప్రదదే నమమ అని ఈ మాట చెప్పి ఆ దేవుడి దగ్గర పెట్టామనుకోండి, ఈ దానం చేసినట్టే, రోజువారీ దానం చేసినట్టే. ఈ పర్వదినం వచ్చినప్పుడు వెండి ప్రమిద అందులో బంగారు పొత్తు వేసి ఆ రోజున బ్రాహ్మణుని వెండి బంగారం కదా వస్తారు తప్పనిసరిగా పరిగెత్తుకొని తీసుకెళ్తారు. ద్రవ్యం మీద ఉండే వ్యామోహం ఇది కలియుగ లక్షణం. కలియుగంలో ప్రాణులు తరించక్కర్లేదండి. తరించడం కోసం మీరు చెప్పారు, బంగారం వెండి కోసం వారికి చెప్పారు. వచ్చి తీసుకొని అయినా నీ పుణ్యమైరి నీ భాగ్యమైరి అంటే ఇది దూషణం కోసం చెప్పడంలే. ఏ బ్రాహ్మణుడికి ఎందుకు చేయాలండి ఈ దానం? ఇంకొక హాని చేయొచ్చు కదా. లేనివాడికి లేనివాడికి నువ్వు దానం చేసేది ఏమిటి? లేనివాడు వాడు లేకపోవడం అనే దానికి ఏదో పాపం చేశాడు, లేనివాడైనాడు, దానివలన వాడు ఏదో బాధలు పడుతున్నాడు. వాడికి చేసిన దానం దానం ఫలం ఇచ్చేది కాదు, పుణ్యం ఇచ్చేది. పుణ్యం వేరు, ఫలం వేరు. నిర్దిష్ట ఫలం వేరు, పుణ్యం వేరు. చాలా తేడా ఉంది దీంట్లో. శనిబాధ పోవాలి, ఏం చేయాలి? నువ్వులు బియ్యము బ్రాహ్మణుకు దానం చేయమన్నాను. నువ్వులు బియ్యము దానం చేసినందువలన నీవు చేసిన ఇంతకు ముందున్న పాపము తొలగిపోతుంది, పుణ్యంతో సంబంధం లేదు అక్కడ. కనుక ఈ దానములు రెండు రకములు. ఈ రెండు రకములలో కొన్ని తీవ్రములైన దుర్దానములుగా చెప్పారు, కొన్ని సామాన్య దానాలుగా చెప్పారు. ఈ దీపదానం కూడా మధ్యస్థమైనది, పాపాన్ని పోగొడుతుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, రెంటినీ ఇచ్చేటువంటిది కాబట్టి ఈ దీపదానం చెప్పారు. దానం చేసినప్పుడు మన పాపం పోయింది. ఎక్కడికి పోయింది? ద్రవ్యమాశ్రిత్య తిష్టంతి సర్వే పాప నరేశ్వర, ఇది కూడా పద్మపురాణమే. ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. ఈ ద్రవ్యాన్ని దానం చేసినప్పుడు దానం పట్టేవాడు శక్తివంతుడైతే తాను ఇబ్బంది పడకుండగా తనను తాను సేవ్ చేసుకుంటాడు, లేకపోతే తాను ఇబ్బంది పడతాడు. అందువలన నిత్య గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ ఆచార పద్ధతులను పాటిస్తూ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు వలె బ్రతుకుతున్నవానికి దానం చేయాలి. ఆ దానం చేసే వస్తువు కూడా అదే, ఇంకొకరికి దానం చేశారనుకోండి, వాళ్ళేదో పరుగు పందెల్లో ఉంటారు, పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి వాళ్ళ వ్యవహారము వాళ్ళ పద్ధతుల ప్రకారం పోతుంటారు. వాడు గాయత్రి చేసేదానికి ఓపిక ఉండదు, తీరిక ఉండదు, వీడికి వేరే పనులు లేవు కాబట్టి గాయత్రి జపం చేసుకుంటూ కూర్చోమన్నారు. ఇప్పుడు ఒక మాట చెబుతాను మీకు. ఏమండి, మా గురువుగారు అంటుండేవారు, చందోలు గురుగారు, ఎందుకయ్యా బ్రాహ్మడికి డబ్బులు ఇచ్చి చెడగొడతారు మీరు అనేవారు. అదేంటండి, డబ్బులు ఇచ్చి చెడగొట్టడం ఏమిటి, పుణ్యం అన్నారు కదా అందుకు ఇస్తున్నామన్నాడు ఆయన. నువ్వు ఇచ్చావు నీకు పుణ్యం వచ్చిందయ్యా, వాడికే వచ్చింది, పాపం కదా, మూట కట్టుకోడు. వాడికి డబ్బు చేతికిస్తే ఆ డబ్బు అయిపోయేంత వరకు సంధ్యావందనం కూడా చేయడువాడు. కనుక నిత్య సంధ్యావందన గాయత్రి మంత్ర జప తుష్టుడైన బ్రాహ్మణుకు దానం చేయాలి. సకుటుంబాయ, కుటుంబం ఉన్నవాడికి దానం చేయాలి. ఈ దానం కాదు, ఏ దానమైనా. కుటుంబం అంటే ఏమిటి అన్నారు, తాను, తన భార్య, తన తల్లి తండ్రి, తన బిడ్డలు, ఇది కుటుంబం అన్నారు. దీన్ని ఈ కుటుంబంతో ఉన్నవానికి దానం చేయి. అప్పుడేమిటి, నీవిచ్చిన వస్తువు వాళ్ళ కుటుంబంలో అందరూ అనుభవిస్తారు కనుక ఆ పుణ్యాన్ని వాళ్ళు పొందుతారు. ఇప్పుడు గోదానం గోదానం అని చేస్తున్నారు కదండి, అటు వివరాలు మళ్ళీ రేపు కూడా కొంత చెబుతాను. వెండి గోవులను దిబెట్టారు, ఇది వ్యాపారం. వెండి గోవును దానం చేయమని ఎక్కడ శాస్త్రంలో చెప్పాలి. రజత దానం ప్రత్యేకం చెప్పారు, గోదానం వేరే ప్రత్యేకం చెప్పారు, కానీ రజత గోదానం అని ఎక్కడా లేదు. ఎందుకు చేస్తున్నారంటే గోరూపంలో ఉన్న రజతం కాబట్టి రజతం పట్టుకుంటారు కనుక వారు వారికి ఇస్తారు. 10 మంది ఇచ్చారు, 10 గోవులు తీసుకెళ్ళి ఇంట్లో ఎక్కడ పెడతాడు ఏమండి, బాగా ఆలోచించండి. వెండి కాబట్టి ఆశతో పట్టుకున్నాడు, తీసుకెళ్ళాడు. వీళ్ళు 10 మంది చేసిన పాపం మూట కట్టేశాడు, నిద్ర పెట్టుకున్నాడు. పాపం వదిలించుకునేందుకు గాయత్రి జపం చేస్తాడంటే చెయ్యడు. విమర్శ కోసం చెప్పడం లేదండి ఈ మాటలన్నీ, అంతే ఇందులో లోతుకు వెళ్ళినప్పుడు ఉన్న సాధక బాధకములను విచారించుకోవడం కోసం చెప్పాను. వెండి దానం చేయమన్నారు, కానీ వెండిని ప్రమితి దానం చేయమన్నారు, ఇది చెయ్యి. గోవును దానం చేయమని ఎవరు చెప్పాడు, గోవుని గోవుగా దానం చేయి. వెండి గోవును దానం చేయమని ఎక్కడ శాస్త్రంలో లేదే, పెద్దలు ఒప్పుకోలేదే. అందువలన ఈ దీపదానం అనేటువంటిది ఇలా చేసినందువలన సర్వజ్ఞానప్రదో దీప, సమస్తమైన జ్ఞానం, సమగ్ర జ్ఞానాన్ని ఇస్తుంది దీపం. ఆయుర్దాయాన్ని వృద్ధి చేస్తుంది దీపం, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది దీపం. శాంతిరస్తు సదా మమ, నాకు శాంతి కలగాలి అని దానం చేస్తాం. శాంతి అంటే ఏమిటన్నాడు, శాంతిశ్చిత్తోపరతి, మనస్సు ఎక్కడికి వెళ్ళి ఆగిపోతుందో ఆగిపోవడానికి, అంటే సంకల్ప వికల్ప రహితం కావడానికి, అమనస్క స్థితికి కూడా ఇది ఉపయోగపడుగాక. మనస్సు ఉంటే ఆలోచన చేస్తుందే, లాభం ఆలోచిస్తుంది, నష్టం ఆలోచిస్తుంది, ఈ పని చేయాలనిపిస్తుంది, ఈ పని వద్దనిపిస్తుంది, విధి నిషేధాదులు. కానీ ఆ మనస్సే పోయిందనుకోండి, ఏ పని సత్కార్యమో ఆ పని చేసుకుంటూ పోతుంటాడు, దుష్కార్యం వైపు మనస్సు పోనే పోదు అసలు. అటువంటి శాంతి నాకు కలుగుగాక అనే ఉద్దేశంతో ఆ దీపదానం అనేటువంటి దాన్ని చెయ్యాలి. ఇంకా దానాలు చాలా చెప్పారు, తాంబూల దానం, ఫలదానం, ఇలా. ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తున్నాం, స్నానం, దానం, పితృశ్రాద్ధం, అర్చనం, శుద్ధ మానస. ఈ శ్లోక వివరణ చెప్పి వాడు ఆపుతాను, మిగిలినటువంటి దీని వివరణ రేపు చెప్పుకుందాం. స్నానము సంగతి చెప్పుకున్నాం కదా, దానం దగ్గరకు వచ్చేటప్పటికీ దానం అంటే ఇచ్చుట అని అర్థం. ఇచ్చుట అనేక మనది అయినది ఇవ్వాలి. వాడు ఎవడు అన్నట్టు దారిన పోయే పేలపిండి రామార్పణం అన్నట్ట, గాలికి పోయే పేలపిండి. గాలికి పోయేదాన్ని నువ్వు దానం చేసేది ఏంటి, నీదైన స్వవస్తువు అని స్వత్వమున్నదానిని దానం చేయాలి. ఇప్పుడు పుస్తకం దానం చేయాలనుకున్నారు అనుకోండి, పంతులు గారు మీకు కావాల్సిన మంచి పుస్తకం కొనుక్కోండి అంటారు, పుస్తకం నేను డబ్బులు ఇస్తాను కొనుక్కొని వస్తాను. ఈ పుస్తకం ఎవరిది, నాదే మీదే. ఇప్పుడు మీరు దానం చేశారు, దాన ఫలం ఎవరికి రావాలి, నాకు వచ్చేస్తుంది, నా పుస్తకం నేనే తీసుకున్నా, నాకే దానం చేసుకున్నా, నాకే వస్తుంది. అంటే ఇక్కడ మంత్రాలకు విలువ లేదా అని. ఈ పుస్తకం ఖరీదు ఇక్కడ పెట్టేసి పంతులు గారికి ముందు ఆ డబ్బు ఆయన జైల్లో పెట్టుకున్న తర్వాత దానం చేయి, అప్పుడు వస్తువు నీది. స్వదానం, స్వీయ దానం అంటారు. ఏ దానం చేసినా అలా నీదనిపించుకున్న వస్తువునే దానం చేయాలి, కానీ నీది కాని వస్తువును దానం చేస్తే ప్రయోజనం లేదు. ఇక ఈ చేసే అన్నింటిలో శ్రద్ధ, శుద్ధమానస, మనస్సు శుద్ధంగా ఉంచుకుని స్నానం చేయాలి, మనస్సు శుద్ధంగా ఉంచుకుని దానం చేయాలి. అర్చనం, అర్చనం భగవంతుణ్ణి అర్చనం చేసిన పరిశుద్ధమైన మనస్సుతో చేయాలి. పితృశ్రాద్ధం, పితృదేవతల శ్రాద్ధం కూడా చక్కగా చిత్తశుద్ధితోనే చేయాలి అనేటువంటిది. ఏమండి పితృశ్రాద్ధం అంటే? పితృదేవతలను ఉద్దేశించి చేసే శ్రాద్ధం కదా. మరి ఇటువంటి పితృశ్రాద్ధాన్ని కార్తీక మాసానికి లింకు కలిపారేమిటండి? కార్తీక మాస కాలం గొప్పది కనుక ఈ కాలంలో చేసినటువంటి పితృశ్రాద్ధం ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. ఆ దృష్టితో చెప్పినటువంటిది ఈ కాలము యొక్క గొప్పదనాన్ని చెప్పడం ఉద్దేశ్యం. పితృశ్రాద్ధం ఎవరు చేస్తారు? పితృదేవతలకు ఎవరు చేయాలో వాళ్ళు చేస్తారు. తల్లిదండ్రులు బ్రతుకున్న వాళ్ళు చేస్తారా? చేయరు కదా. అలాగనే తల్లిదండ్రులు గతించిన తరువాత చేసే పితృశ్రాద్ధం అంటే ఆర్థిక శ్రాద్ధాదులు భాద్రపద మాసంలో చచ్చిపోతే కార్తీక మాసంలో తద్దినం పెట్టమని ఎక్కడా లేదు. దాన్ని ఎలా చేయాలి అంటే పితృదేవతలకు సంతృప్తిని కలిగించే పనులను కార్తీక మాసంలో చేస్తే మంచిది. దానిలో వృషోత్సర్జనం అదే ఒకటి చెప్పారు ఈ కార్తీక మాస మహాత్మ్యంలో. వృషోత్సర్జనం అంటే ఆబోతు నచ్చుబోయడం. ఇది ఒకటి చెబుతాయి ఇవాళ గట్టిగా. ఆబోతు నచ్చుబోయడం ఎందుకు అని ప్రశ్న. మనది వ్యావసాయికమైన భూమి, అంటే పండించుకుని తినే భూమి, దున్నే భూమి కనుక ఈ భూమిలో వెనకటి రోజుల్లో పశుజాతి, ఈ బర్రెలు దున్నల కంటే ముందు గోజాతియే ఉండేది. వ్యవసాయానికి ఎద్దులను ఉపయోగించేవాళ్ళు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఆహార పానీయాలకు, పుణ్యకార్యాలకు ఉపయోగించిన ఇందుకోసం గోవులు. గోవులు సమృద్ధిగా ఉంటే దేశము ధర్మవంతమై ఉంటుంది. ఉదాహరణకి మీరు గోక్షీరం, ఆవు పాలు, సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు, ఏం కావాలండి? లిస్ట్ అంతా రాస్తూ ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. కనుక ఈ మూడు ముఖ్యమే. అలాగనే పంచగవ్య ప్రాసనం, అందులో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోపురీషము, గోమయం, ఈ ఐదు కావాలి. గృహప్రవేశం చేస్తున్నాం, చేసేటప్పుడు ఆ గృహప్రవేశానికి ముందు ఓ ఆవును తీసుకెళ్ళి ఒక రోజల్లా అక్కడ కట్టేసి ఆ తర్వాత తీసుకురండి. ఎందుకు ఈ గోవుకు ప్రాధాన్యం అంటే గోవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. దీని మీద వివరణ ఇంకా రేపు బాగా చెబుతాను. రేపు ఎందుకు వాయిదా వేస్తున్నానంటే కొంచెం సీరియల్లో కొరదలు పెట్టుకున్నాం అనుకోండి, తరువాయి భాగం అనొచ్చు. తరువాయి భాగాని కోసం మీరందరూ రావాలి. అందుకోసం ఈ రేపు అనే వాయిదాలు. సరే, గోవు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, గోవు ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది, గోవు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. వీటన్నింటికి నిలయం గోవు. ఈ గోజాతి వృద్ధి పొందాలంటే ఏం కావాలి? ఇవ్వాలంటే పిదపకాలం వచ్చింది కాబట్టి ఇంజక్షన్ చేయించేయండి సరిపోతుంది అంటున్నారు. వృషభం ఉండాలి. ఒరేవాడు ఆలమంద మధ్య ఆబోతులా ఉన్నాడు రా అంటే ఏమిటనమాట, 100 ఆవులు ఉంటే ఒక ఎద్దు బ్రహ్మాండంగా గోజాతి వృద్ధి చెందుతూ 100 1000 అవుతుంది. గోజాతి వృద్ధి చెందాలంటే వృషభోత్సర్జనం చేయాలి. నీ వంశము ఎలాగైతే తరతరాలుగా ప్రజాతంతుం మావ్యవచ్చేసి నీతో సంతానం అంతరించిపోకూడదు, నీ తర్వాత, నీ తర్వాత తర్వాత, ఆ తర్వాత సంతానం అనేది నిరంతరాయంగా వృద్ధి చెందుతూ ఉండాలి కదా. అందువలన ఏమన్నారంటే మనకెలాగైతే సంతాన వృద్ధి వలన, ఈ వంశవృద్ధి వలన పితృదేవతలందరూ తరిస్తారో, అలా పితృదేవతలను తరింపచేసేటువంటిది గోజాతి. గోమయేనానులిప్యా, పిండ ప్రదానం చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? గోమయం తీసుకొని చలికి దర్భానాస్తీర్య దర్భలు పరిచి పితృ, పితామహ, ప్రపితామహ, మాతృ, పితామహి, ప్రపితామహి అని పిండ ప్రదానం చేస్తున్నాం కదా. అంటే ఇది ఆ అర్హత ఉన్నవాళ్ళ గురించి చెప్పే మాటలు. కార్తీక మాస నియమంలో ఉన్నవాళ్ళందరి జీవని కాదు దీని అర్థం. కనుక శ్రద్ధయా దీయతే అస్మిన్నితి శ్రాద్ధం. ఏది ఇచ్చినా, నువ్వులో నీళ్లు ఇచ్చినా, పిండం ఇచ్చినా, భోజనం బ్రాహ్మణుడికి పెట్టినా, ఇవన్నీ కూడా శ్రద్ధగా చేయాలి. అందుకని శ్రాద్ధమని పేరు. పితృదేవతలకు తృప్తి కలిగించేటువంటిది గోజాతి వృద్ధి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గోజాతి వృద్ధి కలగాలంటే ఆల మధ్య ఆబూతు ఉండి తీరవలే, దానిని ఉత్సర్జనం చేయడం. ఇది రెండు పద్ధతులు అన్నారు. రెండు పద్ధతులలో ఒకటి కామ్యవృషోత్సర్జనం, రెండవది పితృవృషోత్సర్జనం. తండ్రిగారు మరణించిన సమయంలో ఒక ఆబోతును అచ్చు వేయమన్నారు. అంటే ఒక తరానికి ఒక ఆబోతు అనుకోండి. అప్పుడేమైంది, ఆ తరం వల్ల ఆబోతు ఉంటుంది, దానివల్ల సంతానం కలుగుతుంది, తర్వాత వీడి తరతరంలో మళ్ళీ ఇంకో ఆబోతు పుడుతుంది. అట్లా వృషోత్సర్జనం అనేది, దీనికి పితృవృషోత్సర్జనం. ఇది 11వ రోజున ఆచరిస్తారు. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి కామ్య వృషోత్సర్జనం అన్నారు. కామ్య వృషోత్సర్జనం అంటే తను ఒక కోరిక కోరి పితృదేవతలు తరించడానికి, లేదు తను తరించడానికి. దీనిలో మళ్ళీ కొన్ని పక్షాంతరాలున్నాయి. బిడ్డ ఉన్నట్లయితే చెయ్యక్కర్లేదు అన్నారు కామ్య వృషోత్సర్జనం. బిడ్డలు లేని వాళ్ళు, అంటే పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళు కామ్య వృషోత్సర్జనం చేయాలి. ఇక్కడ కామ్య వృషోత్సర్జనం అనేది తప్పనిసరి చెయ్యమని కాదు. కార్తీక మాసంలో చేయదలుచుకుంటే కార్తీక మాసంలో చెయ్యి. ఇది పుణ్యాన్ని ఇస్తుంది, ఇది నీ వంశవృద్ధిని ఇస్తుంది, ఇది నీ పితృదేవతలను తరింపజేస్తుంది, ఇది నిన్ను తరింపజేస్తుంది అని చెప్పడం కోసం వృషోత్సర్జనం. స్నానం, దానం, పితృశ్రాద్ధం, అర్చనం. అర్చనం అంటే పూజ చేయడం అని అర్థం. పూజ చేయడం అంటే మనం భగవంతుణ్ణి ఎవరెవరికి ఏ పుష్పాలతో ఏ దళాలతో పూజ చేస్తే ఏ రకమైన ఫలం వస్తుంది అని మళ్ళీ రేపు చెబుతా. ఎవరిని పూజ చేయాలి ఇవాళ మాట్లాడుకుందాం. ఎవరిని పూజ చేయాలి, శివుణ్ణా, కేశవుణ్ణా, రాముణ్ణా, కృష్ణుణ్ణా, ఎవరిని పూజ చేయాలి? అందరినీ, ఏ ఒక్కరిని పూజ చేసినా అందరినీ పూజ చేసినట్టేనన్నాడు. అదేమిటండి, రాముణ్ణి పూజ చేస్తే శివుణ్ణి పూజించినట్టు అవుతుందా, శివుణ్ణి పూజిస్తే కృష్ణుణ్ణి పూజించినట్టు అవుతుందా? నీ తేడా లేకుండా ఎట్లా పోతుందండి ఈ పూజ, ఈ పూజ, ఆ పూజ, ఆ పూజ? నీకు సమీపవర్తి అయిన దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అర్చన చేయి. అభిషేకం చేస్తేనే పుణ్యం వస్తుందా? అభిషేకం చేయకపోయినా పుణ్యం వస్తుంది. అర్చనల్లో ఒక భాగం అభిషేకం. అంటే శివాలయంలో అభిషేకం చేయొద్దని చెప్పడం కాదు ఉద్దేశం. మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయంలో అభిషేకం చేసుకోండి శుభ్రంగా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. అభిషేకం చేసిన తర్వాత తీర్థప్రసాదాలు మన ఇంటి దగ్గరికి రావడం కంటే మనం అక్కడికి వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకోవడం యోగ్యం. ఆ పేరుతోనైనా దర్శనం చేస్తాంగా ఓసారి, దేవుణ్ణి కళ్ళారా చూస్తాం కదండి. కన్నులిచ్చినందుకు శ్రీనాథు ఏదో వర్ణించు జిహ్వ జిహ్వ అన్నట్టు ఈ చూపులు భగవంతుడి మీద పడాలి. లేదు, భగవంతుడి చూపు మన మీదనైనా పడాలి. పడాలంటే మనం భగవత్ సన్నిధానానికి రావాలి. వస్తే అప్పుడు భగవంతుడి చూపు మన మీద పడుతుంది. అందువలన ఏకోదేవ కేశవోవా శివోవా, అటు శివాలయమైనా పర్వాలేదు, అటు కేశవాలయమైనా పర్వాలేదు. అమ్మవారు కూడా వీళ్ళిద్దరికంటే తక్కువదేం కాదు. ఎక్కువ తక్కువలు బెరీజు వేయడం కోసం కార్తీక మాసం చెప్పలే. అసలు వెళ్ళే అలవాటు కూడా లేని వాడు కనీసం ఈ నెల రోజులైనా వెళ్ళరాని దుంప వెయ్యా. ఓ మందలింపు కోసం చెప్పినటువంటి మాటలు. శివాలయం అయితే అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు చెప్పారుగా. కనుక ఏ దేవతకు ఏది ప్రీతికరమో దానిని సమర్పణం చెయ్యి. ఆ పద్ధతిలో ఆరాధనం, అర్చనం చెయ్యి. అర్చనం అంటే పూజించుట అని అర్థం. కామన్గా గుళ్ళో అందరూ దేవతలే కొబ్బరికాయలు కొడతాం కదా. కొబ్బరికాయ అంటే దేవుడికి ఇష్టం. ఎందుకు ఇష్టం ఏమిటనేది పక్కన పెడదాం కాసేపు. కొబ్బరికాయ కొట్టేటప్పుడు చిత్తశుద్ధితో కొట్టాలి. ఎందుకు చెప్పాం కదా శుద్ధ మానస అన్నారుగా. ఏమిటా శుద్ధ మానస అన్న దానికి అర్థం ఏంటంటే, ఒక దేవాలయం ఉంది, దేవాలయం బయట బండి పెట్టారు. ఆ బండిలో మూడు రకాల కొబ్బరికాయలు పెట్టుకున్నాడు ఆయన. ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళు కొనుక్కుంటారు లేని. ఇది 30 రూపాయలండి, ఇది 20 రూపాయలండి, ఇది 15 రూపాయలండి అన్నాడు. జనరల్గా ఏ కొబ్బరికాయ కొడతాం కొంటాం మనం, దేవుడికి కొట్టేదేగా 10 రూపాయలు 15 రూపాయలు చాలదు అనిపిస్తుందా అనిపించదా? జనరల్ సైకాలజీ. అంటే మనలో ఉన్నటువంటి దోషభావన తొలగించి చెప్పడం ఇక్కడ ఉద్దేశం, అంతే తప్ప వేరే కాదు. మనస్తృప్తిగా నీకు భగవంతుడిచ్చిన శక్తి మేరకు 15 రూపాయలు కొను, తప్పులేదు. 15 రూపాయలు చాలదా అనుకుంటూ కొనబోకు. భగవంతుడికి నీ మనస్సు ఎంత ఆనందం పొందుతుందో దాని ప్రకారం సమర్పణం చేయాలి. సరే ఏదో ఒకటి కొన్నాం, తీసుకొచ్చాం, అయ్యవారికి ఇచ్చాం, ఆ గుమ్మ మీద పెట్టాం. అయ్యవారు తీసుకున్నాడు, లోపలికి వెళ్ళాడు కొట్టడానికి. అప్పుడు ఏమనిపిస్తుంది, ఇది సమానంగా పగులుతుందా, పెద్ద చెక్క చిన్న చెక్క పగులుతుందా అని నేను అబద్ధం ఆడుతున్నానా? అది జనరల్ సైకాలజీ. అందరికీ దరిదాపుగా 190 మందికి ఉండేది, 10 మందికి ఉండకపోవచ్చు. మహానుభావులు ఉన్నారు, పుణ్యాత్ములు, వాళ్ళకి నమస్కారం. కనుక కొబ్బ పెద్దది చిన్నది పగిలితే ఏమిటది, చిన్నది మనకు వస్తుందేమో, పెద్దది అయ్యగారు కాజేస్తాడేమో, భేదభావం. సరే ఏదో పగిలింది మొత్తం మీద. పగిలిన తర్వాత తన చేతిలోకి వచ్చే లోపు ఏం ఆలోచిస్తాడంటే, ఈ అయ్యగారు నాకు పెద్ద చిప్పిస్తే బాగుండు, చిన్న చిప్ప ఆయన ఉంచుకుంటే బాగుండు. పెద్ద చిప్ప ఆయన ఉంచుకుంటాడా, చిన్న చిప్ప నాకు ఇస్తాడేమో, ఈ రకమైన ఆలోచన. అంటే నువ్వు కొబ్బరికాయ కొన్న దగ్గర నుంచి కొబ్బరి చిప్ప నీ చేతిలోకి వచ్చేంత వరకు భిన్న విభిన్నములైన దోషవంతములైన ఆలోచనలు మనస్సులో ఉంటాయి. ఇవి లేకుండా ఉండడమే శుద్ధమానసక. పుష్పాలు తీసుకొచ్చాం, మార్కెట్లో డబ్బులు పారేసాం, బుట్ట కొద్ది కొన్నాం, బుట్ట బుట్టట ఇచ్చాం. ఇందులో మంచి ఉన్నాయా, చెడ్డ ఉన్నాయా, ఇవి సమర్పణానికి అనర్హములా అనర్హములా, ఇదేం ఆలోచించంగా మనం హేమో లక్ష గులాబీలతో పూజ చేసామండి వాళ్ళ శివాలయంలో. లక్ష గులాబీలు నీకు లెక్క 100005 జీరోస్, అది కాదురా నీ లెక్క పిచ్చివాడా. ఇది ముఖ్యం. ఏది, నీ మనస్సు పరిశుద్ధంగా ఒక్క పుష్పం, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఈ మధ్య పిచ్చి బాగా పెరిగిందండి. అంటే ఎక్కువ చేస్తే ఎక్కువ పుణ్యం, తక్కువ చేస్తే తక్కువ పుణ్యం అని. ఎక్కువ చేస్తే ఎక్కువ పుణ్యం ఏంటి, తక్కువ చేస్తే తక్కువ పుణ్యం ఏంటి? ఒక బుడ్డిలో ఉంది, కిరసనాయలు పోసావు, దీపం వెలిగించావు, వెలుగుతుందా వెలగదా? నీళ్లు పోసావు, వెలుగుతుందా? శుద్ధమానసహా, శుద్ధమాన అశుద్ధమానసహా అన్నదానికి ఇది తేడా. నీ మనస్సు ఇక్కడ పత్రం ఒక్క పత్రమే ఇవ్వు, పుష్పం ఒక్క పుష్పమే ఇవ్వు, ఫలం ఒక్క పండే నైవేద్యం పెట్టు, తోయం ఒక చెంచాడు ఉద్ధరణ నీళ్లు నైవేద్యం పెట్టు, చాలు, దేవతలు సంతోషపడతారు. ఇవి కాక గుంపులు గుంపులు తీసుకొస్తే ఎక్కువ చేసిన కొద్దీ దోషాలు పెరుగుతాయి. ఇది బాగా గమనించండి మీరు. అంటే దోషాలు ఉంటాయి కాబట్టి అది మానేయమని కాదు దాని అర్థం, దోషరహితంగా దాన్ని కూడా చేయొచ్చు. ముందు దళాలు తీసుకొని వచ్చి శుభ్రంగా, దళం అంటే ఏమిటన్నారు, ఒక తులసి దళం తీసుకోండి, ఓ మారేడు దళం తీసుకోండి, 3 ఆకులు ఉన్నది మారేడు దళం, 4 ఆకులు ఉన్నది తులసి దళం, కొమ్మల కొమ్మలు విరిచి తీసుకొని వచ్చి ఆ దేవుడు మొహాన కొడతారు, ఏం పుణ్యం వస్తుందండి. దళం అంటే ఇలా ఇలా 4 ఆకులు ఉంటాయి, అది తులసి దళం, దాన్నే తీసుకొని వచ్చి పూజ చెయ్యాలి. కానీ మనం కొమ్మలు విరుచుకొచ్చి చేసామనుకోండి, దూసుకొని వచ్చి చేసామనుకోండి, అది మీరు లక్ష చేసినా ఏం ఉపయోగం లేదు. ఇందులో 4 5 మంచి దళాలు ఉన్నాయి, 4 ఫలం ఇచ్చేస్తాడు భగవంతుడు. ఆయనేం బాకీలు ఉంచుకునేవాడుగా, చేతులు దులిపేసుకుంటాడు ఎప్పటికప్పుడు. మనకి ఏమి ఇవ్వాలో అది మనకి ఇచ్చేంతవరకు ఆయనకు తృప్తి లేదు ముందు అసలు. కనుక మనం సత్ఫలాన్ని కోరినప్పుడు చేసేటువంటి క్రియ కూడా శుద్ధ మనస్సుతో చేయాలి, ఇది దీని అర్థం. అయిన తర్వాత పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా అంటే ఇక్కడ శుద్ధమానస అన్నదానికి, ఇక్కడ భక్తి అన్నదానికి పెద్దగా తేడా ఏం లేదు. ఇప్పుడు అర్చన విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ ఏదేముడినైనా అర్చన చేయవచ్చు, ఏదేముడికైనా సమర్పణం చేయవచ్చు. కొన్ని నిషేధాదులున్నాయి, గణపతికైతే ఇది పనికిరాదు, విష్ణువుకైతే ఇది పనికిరాదు, శివుడికైతే ఇది పనికిరాదు, మొగలి పువ్వు పనికిరాదు, ఇట్లా కొన్ని. అవి పెద్దల ద్వారా తెలుసుకొని అనుకూలమైనవి సమర్హములైనవి, తర్వాత ఈ 3 4 లెక్క సంఖ్య ప్రకారంగా ఉన్నటువంటి దళం, అచ్చిద్రైహి తురిగిపోకూడదు, ఆకు మధ్యలో విరిగిపోకూడదు, కోమలై పురుగులు పట్టకూడదు, కోమలై మృదులంగా ఉండాలి, శుభై చూడగానే ఎంత బాగుంది దళం అనిపించాలి. అటువంటి దళాలు, అటువంటి పుష్పాలతో మనం ఏరు పెట్టుకుని జాగ్రత్తగా మనం అర్చన ఆచరించాలి. ఇది అర్చనం శుద్ధ మానస. మొత్తం 4, 1 స్నానం, 2 దానం, 3 పితృశ్రాద్ధం. పితృశ్రాద్ధం అంటే చెప్పాడు కదా అని ప్రతివాడు కాంబోతుని తీసుకొని వచ్చి వదలమని కాదు దాని అర్థం. నీవు వదిలే అవసరం ఉన్నప్పుడు, వదలాలనే ఆలోచన ఉన్నప్పుడు, అది కార్తీక మాసం అయితే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది అని చెప్పడం ఉద్దేశ్యం. ఇప్పుడు మనం కార్తీక మాసంలో సుమారుగా 500 ధర్మాల గురించి చెప్పుకున్నాం అనుకోండి, 500 ధర్మాలు అందరూ ఆచరించగలరా? భగవంతుడు తనకు ఎంత శక్తి ఇస్తాడో అంత శక్తి మేరకు ఆ ధర్మములను ఆచరించాలి. ఇవాళ ఏమి చెయ్యాలి అనే దాని గురించి చెప్పుకున్నాం. రేపు ఈ వ్రత నియమంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమి చేయకూడదు అనే నిషేధాదులకు సంబంధించిన వృత్తాంతం, అంటే ఏ ఏ పనులు చేస్తే ఈ వ్రతము భంగమవుతుంది, నువ్వు ఒక ప్రత్యేకంగా ఒక ఫలాన్ని కోరుకొని లేదో పరమార్థం కోసం ఒక నియమాన్ని పెట్టుకున్నావు, ఆ నియమం పెట్టుకున్నది మధ్యలో దానంతటది భంగమయ్యే పద్ధతిలో చేయకూడదు. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. అందువలన వ్రతభంగకారకములైన వ్రతమంటే మాసనక్త వ్రతం, లేదు ఒక సోమవారం నాడే ఉపవాసం ఉన్నాం, ఆ రోజు వరకు ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించు, ఫలం వస్తుంది. మహాశివరాత్రి నాడే ఉపవాసం ఉన్నాం, ఆ రోజున ఉపవాసం అంటే ఏమిటి దాని గురించి కూడా రేపు చెప్తాను. ఇక ఉపవాసం ఉన్న రోజున పై చెప్పినటువంటి నియమాలను జాగ్రత్తగా పాటిస్తూ ఉండడం ఒక అంశం. రెండవది, నెల రోజుల పాటు నక్తవ్రతం అని చేస్తారు. ఆ నక్తవ్రతంలో మరి సామాన్యంగా లోకంలో ఉన్న ఒక అభిప్రాయం, నక్షత్రమండల దర్శనం చేసి భోజనం చెయ్యమని. నక్షత్రమండల దర్శనం అంటే ఇప్పుడు సూర్యాస్తమయం తర్వాత అవుతుంది, కానీ అన్ని రోజులు ఈ నియమం వర్తించదు. ఈ తేడా తెలుసుకోవాలి మనం. తేడా తెలుసుకోవడం అంటే, రాత్రిపూట భోజనం చేయకూడని రోజులు ఉన్నాయి. ఏ రోజు రాత్రిపూట భోజనం చేయకూడదో ఆ రోజున ఛాయానక్త మాత్రంగా ఉండి, ఛాయానక్తం అంటే మన నిలబడితే మన నీడ మనకంటే దూరము ప్రసరించేంత వరకు ఉంటే అప్పుడు మనకంటే తక్కువ దూరానికి వెళ్ళాలి. అంటే ఏంటి, నిలబడ్డాం, నిలబడ్డప్పుడు మనంత పొడవు వచ్చింది 6 అడుగుల 8 అంగుళాలు అనుకోండి, 6 అడుగుల 8 అంగుళాలు కాక 9-10 అంగుళాలు పెరిగిన తర్వాత చేసే భోజనం ఏదైతే ఉన్నదో దానికి నక్త భోజనం అని పేరు. దీనికే ఛాయానక్తం అనే పేరు కూడా మన పెద్దవాళ్ళు పెట్టారు. నక్త భోజనం అంటే రాత్రి వరకు ఉండి చేసేటువంటి భోజనం. ఛాయానక్తం అంటే తన నీడ తనకంటే పొడవు పెరిగిన తర్వాత చేసేటువంటిది. అప్పుడే సాయంకాలం నందు చేయదగినటువంటి ఏ ప్రధానములైనటువంటి పూజా పురస్కారాదులు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా యథావిధిగా ఆచరించుకొని అప్పుడు భోజనం చేయాలి. రాత్రిపూట వరకు ఉండదగిన రోజు ఉందనుకోండి, ఆ ఉండదగిన రోజున ఖచ్చితంగా నక్షత్రమండల దర్శనం వరకు ఉండి నక్షత్రమండల దర్శనం చేసి ఆ తర్వాత భోజనం చేయాలి. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, స్నానం చెప్పుకున్నాం, దానం చెప్పుకున్నాం, పితృశ్రాద్ధముల గురించి చెప్పుకున్నాం, అర్చనాన్ని గురించి చెప్పుకున్నాం, ఉపవాసాన్ని గురించి చెప్పుకున్నాం. ది బేసు ప్రధానమైనటువంటి 5 అంశాలు. ఇవి కాక ఇంకా చేయవలసినటువంటివి చాలా చెప్పారు, అవి రేపు ఎల్లుండి 2 రోజుల కార్యక్రమం మనకు ముందున్నది కనుక ఆ కార్యక్రమంలో భాగంగా రేపు చెప్పుకుందాం కొన్ని విషయాలు, ఎల్లుండి కూడా కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఎవరైనా ఏదన్నా సందేహం ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవడం అవసరం. సంశయాత్మా వినశ్యతి, సందేహం పెట్టుకొని ఈయనకి ఇంతవరకే తెలుసులే, ఇంతకంటే తెలిసిన ఆయన ఉన్నాడు కదా, ఆయన చెప్పాడు కదా, ఇవేవి శషభిషలు అక్కర్లేదు. మీకు ఎవరికైనా సరే సందేహం కలిగితే సందేహాన్ని అడగండి. అడిగితే ఇవాళ ఇప్పుడు నాకు ఉపస్థితిలో ఉంటే ఇప్పుడే చెబుతా, లేకపోతే రేపు ఈ గ్రంథాదులను చూచైనా సరే. దీనికి అనేక ఉన్నాయి, ధర్మసింధు, నిర్ణయ సింధు వంటివి ఉపవాస వ్రతాదులను. ఇంకో రహస్యం చెప్పమంటారా, ఇవాళ మొదటి రోజు కనుక తులారాశింగతే సూర్యే అన్నాడు. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పటి నుండి సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించేంత వరకు నెల రోజులు, కార్తీక మాస వ్రతము అన్నాడు ధర్మసింధువు నిర్ణయం. నిర్ణయ సింధువు నిర్ణయం ఇది. అయితే దీనిలో పక్షాంతరం ఏం చేశారు, కార్తీక శుద్ధ పాడ్యం రోజు నుంచి కార్తీక బహుళ అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున మార్గశిర శుద్ధ పాడ్యం వరకు నెల రోజులు, ఇది కార్తీక మాస వ్రతం. ఇందులో ఏది ఆచరించాలి సందేహం. ఎస్మిన్ దేశే యహ ఆచార సహా అనుష్ఠేయ, ఏ దేశంలో ఏది ఆచారంగా ఉందో దానిని ఆచరించాలి తప్ప అక్కడ చేస్తున్నారు కదా అనేటువంటి భావనతో చేయకూడదు. కనుక మనకి సంప్రదాయం ఇక్కడ కార్తీక శుద్ధ పాడ్యం రోజు మొదలుకొని అమావాస్య రోజు వరకు ఆచరించేటువంటి పాడ్యం వ్యాధి, పాడ్యం ఎంతమో ఆచరించేది ఈ కార్తీక మాస వ్రతం. కనుక రేపు ఆదివారం నాడు దీపావళి అమావాస్య వెళ్ళిపోతుంది, కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభమునకు సంబంధించి చేయవలసినవి ముఖ్యములైనవి నాలుగు: స్నానము, దానము, పితృశ్రాద్ధము, అర్చనము. ఈ నాలుగింటిలో స్నానమనేది తప్పనిసరి, దానమనేటువంటిది యథావకాశం. ఎవరు ఎంత దానం చేయగలరో, ఏది దానం చేయగలరో, ఏది ఉపస్థితిలో ఉన్నదో దానిని మాత్రమే దానం చేయగలరు. ఆడపిల్లలు లేని వాడిని కన్యాదానం చేయినా అయినా అంటే చేస్తాడా యక్షతీగలుడు? వాడి వలన అవుతుందా? ఏనుగు దానం చేయమని ఉంది శాస్త్రంలో. ఏనుగని దానం ఏది కొనుక్కొస్తే దానం పెట్టిన వాడు చచ్చిపోతాడు ముందు. నీకు ఎవడి మీదైనా శత్రుత్వం ఉంటే ఓ ఏనుగను కొనిపెట్టవయ్యా, దానం చేయి, నీకు మహాపుణ్యం వస్తుంది అన్నట్టు. వీడికి పుణ్యం వస్తుంది, వాడి కొంపగోడు నేలమట్టం అవుతుంది కదా, మేపొద్దు. కనుక ఎందుకు చెప్పారంటే దానం అనేది యథావకాశం, యథాశక్తి, యథామతి. మనం నిర్ణయం చేసుకోవాలి కార్తీక మాస ప్రారంభంలో, ఇగో ఇంతవరకు ఈ సంవత్సరం దానం చేసుకోగలం అని ఒక నిర్ణయం చేసుకొని దాని ప్రకారంగా చేసుకోవాలి. అయిన తర్వాత పితృత్సవం అవసరం ఉన్నవాళ్ళు చేస్తారు, అందరూ చేయరు కదా. పితృదేవతలకు కామ్యవృషోత్సర్జనం చేయవలసిస్తే చేసేటువంటి వాడు చేస్తారు తప్ప అందరూ చేసేది కాదు. అర్చనం శుద్ధ మనస, భగవంతుడికి అర్చనం చేయడానికి వీరు వారు చిన్నపిల్లలు పెద్దపిల్లలు వినాయక చవితి వస్తే పిల్లలే కూర్చుని చేస్తారు ముందు, అసలు తర్వాత పెద్దవాడు వాళ్ళ మధ్యలో కూర్చొని. కనుక అర్చనం అనేది అందరూ చేయదగినది. ఇందులో మళ్ళీ వర్ణ వ్యత్యయ విభాగం ఉంది, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, స్త్రీ. ఎవరికి వారు చేయదగినటువంటి వైయక్తికమైన వ్రతము మాస వ్రతము, ఎవరిని వారిని క్రమశిక్షణలో పెట్టేటువంటి వ్రతము కార్తీక మాస వ్రతం. ఇది మనసులో పెట్టుకోండి. రేపటి రోజున ఇంకా కొంచెం మిగిలినటువంటి శేష న్యాయములు ఏవైతే ఉన్నాయో ఆయా ధర్మముల గురించి వివరంగా చెప్పుకుందాం. మీకు నిజంగా మీరంతా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులంటే సామాన్యంగా లోకల్లో ఒక అభిప్రాయం ఉంది, కార్తీక మాసంలో కార్తీక పురాణం చేస్తే వింటే పుణ్యం, వింటే పుణ్యం అనేది అక్కడ చెప్పారు. కార్తీక మాసం నెల రోజులు వింటారు, కానీ ఇక్కడ కార్తీక మాసం పుణ్యం వినడం మాత్రం చేతనే కాదయ్యా, కాస్త ఆచరించను కూడా ఆచరించాలి. ఆచరించాలంటే ముందు విషయం తెలియాలి, విషయం తెలియాలంటే ఒకరి ద్వారా చెప్పించాలని మంచి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి మరి శ్రీహరిప్రసాదరావు గారికి కలిగింది. కలగడానికి ఇది గురుప్రేరణ. ఇప్పుడు ఏదైనా ఇక్కడ కలిగింది అంటే మన పెద్దల ద్వారా మనకు వచ్చినటువంటి ప్రేరణ. జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వామివారు, విశ్వేశ్వర భారతీ స్వామివారి సంకల్పానుసారంగా వీరి మనస్సులో కలిగినటువంటి ఓ సదాలోచన. అంటే ధర్మాన్ని గురించి ముందు తెలుసుకుంటే ప్రారంభపు రోజు నుంచి ఆచరించగలరు అనే ఒక మంచి ఆలోచనతో మూడు రోజుల కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేశారు. అందువలన మీరు రేపు వస్తూ ఇంకో పని చేయండి. చూస్తే అన్నీ సగానికి పైగా మూడొంతుల కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉంచొద్దు. రెండు చేతులు ఇచ్చాడు కదా భగవంతుడు, కుడి చెయ్యి ఎడమ చెయ్యి. ఏం చేస్తారంటే కుడి చేత్తో ఒకళ్ళని పట్టుకోరండి, ఎడమ చేత్తో ఒకళ్ళని పట్టుకోరండి. ఇద్దరిని పట్టుకొచ్చారనుకోండి, అప్పుడు కుర్చీలన్నీ నిండిపోతాయి. అవునా కదా? మిమ్మల్ని నేను కోరేటువంటి సహాయం ఏమిటంటే మీరు ఇద్దరిద్దరిని వెంట పెట్టుకోరండి రేపు వచ్చేటప్పుడు, ఒంటరిగా మాత్రం రాకండి. అంటే మానయ్యమని కదా అర్థం. మీరు ఎలాగా వస్తారు రావాలి, మిగిలిన ఇద్దరిని కూడా వెంట పెట్టుకోండి. ఆ ఇద్దరు ఎటువంటి వాళ్ళే ఉండాలంటే ఒకళ్ళు ఏక లడకాహాయ్ ఏక బూడాహాయ్ అన్నారట. అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చి నాలుగు మంచి మాటలు వినాలనే ఆలోచన ఉన్నవాళ్ళు, మీ తల్లి అనండి, తండ్రి అనండి, తాత అనండి, వాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళంతా వాళ్ళుగా రాలేరు, వాళ్ళని కుడి చేత్తో పట్టుకోరండి. ఎంత సంతోషిస్తారు, మంచి మాటలు వినిపించారనే నా జన్మ ధన్యమైందిరా. ప్రహ్లాదుని చూసి హిరణ్యకశిపుడు సంతోషపడినంత పడతారు. కనుక పెద్దవాళ్ళని పట్టుకోరండి. చిన్నపిల్లలకు మీరు మంచి చెబితే చక్కగా వింటారు, చక్కగా చేస్తారు, కానీ చెప్పడానికి తీరికే మనకు లేదు. అదేదో భారం నా మీద పడేశారు శ్రీహరిప్రసాదరావు గారు, రేపు చెబుతా నేను. అందువలన చిన్నపిల్లల్ని ఈ చేత్తో పట్టుకోరండి. అప్పుడు ఏమైంది, మీ ముందు తరం వారికి శ్రవణం చేసిన పుణ్యాన్ని ఇచ్చినట్లయింది, మీ తరానికి వరకు అందింది, మీ తరువాతి తరం వారికి కూడా ఇది బట్వాడా అయిందనమాట. ప్రజాతంతుం మావ్యవత్సేత్సీహి, ఇది నాళల్లో నుంచి ఉదగం ఎలాగైతే పోస్తే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెడుతుందో, అలా ఒక తరంలో నుంచి ఈ తరంలోకి, ఈ తరంలో నుంచి పైతరంలోకి వెళ్ళవలసినటువంటి జ్ఞానవాహిని ఇది. అందువలన మీరు రేపు వచ్చేటప్పుడు మరిచిపోకుండగా ఇద్దరిద్దరిని పట్టుకోరండి అని నేను మనవి చేస్తున్నాను. రేపు ఎల్లుండి రెండు రోజులు మాత్రం కార్తీక మాసంలో ఏమి చేయాలి అనే విషయం మీద ఉపన్యాసంలాగా ఉంటుంది. తరువాత గ్రంథం పట్టుకొని కార్తీక శుద్ధపాడ్యమి రోజు మొదలుకొని అమావాస్య రోజు వరకు మొత్తము ఈ గ్రంథంలో ఉన్న శ్లోకాన్ని విడిచిపెట్టకుండగా ప్రతి శ్లోక భావను మనస్సుకు అందేటట్లుగా చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇది నేనేదో పెద్ద గొప్ప పండితుడిని నాకంటే తెలిసిన వాళ్ళు లేరని కాదు, ముఖే ముఖే సరస్వతి. నా బలం ధైర్యం ఏమిటంటే నాకు జగద్విఖ్యాతులైన ఇద్దరు గురువులు ఉన్నారు. ఒకరు చందవోలు తాడేపల్లి రాఘవరణ శాస్త్రి గారు, సాంప్రదాయక విషయాలన్నీ అక్కడి నుంచి వచ్చినవి. సాంప్రదాయక విషయాలు సూటిగా మీ గుండెకు బాణంలా తగిలేంత వరకు చెప్పగలిగిన సామర్థ్య శక్తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిది. ఈ ఇద్దరితో పాటుగా జగద్గురువులు భారతీతీర్థస్వామివారు, విధుశేఖర భారతీ స్వామివారు నిరంతరము నిర్నిరంతరంగా ఈ వాహిని ఇలా కొనసాగుతూ ఉండాలని వారి ఆశీర్వచన బలం మిక్కుటంగా ఉన్నది. కనుక మూడు ధైర్యాలను వెంట పెట్టుకొని నేను భయపడవలసిన అవసరం ఉంది. అందువల్ల మీరందరూ రావడం వినడమే కావాలి. అయితే చెప్పే మాటలో అప్రమాణకమైనటువంటి మాట ఒక్కటి కూడా దొరలదని మాత్రం మీకు గ్యారంటీ ఇస్తున్నా. అంటే ఏది దోస్తే అదల్లా చెప్పే అలవాటు లేదు. ఇక్కడ ప్రమాణం ఉంటే చెప్పాలి, ప్రమాణం లేకపోతే నోరు ముసుగు కూర్చో, ఇబ్బంది ఉంది. అందువలన సప్రమాణకమైనటువంటి కార్తీక మాస ధర్మ విశేషాల గురించి రెండు రోజుల ఉపన్యాసం ఉంది. చెప్పవలసిన మాటలు చివరి రోజున మళ్ళీ మీకు అందరికీ మనవి చేస్తాను. కనుక రేపు వచ్చేటప్పుడు నా మనవిని మన్నించి మీరు ఇద్దరిని వెంటబెట్టుకు రావడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పూత్రిణః అధనాసనాస్సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలీంద్రాయ మహనీయగుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మని కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. జయ శ్రీమద్రమారమణ గోవింద హరి హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవింద.